అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుంధిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామశ్రుణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనశివమేవ నిరంతరం భజ మనశివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. నమో నేదిష్ఠాయ ప్రియదవదవిష్ఠాయ చ నమో నమక్షోదిష్ఠాయ స్మరహరమహిష్ఠాయ చ నమః. నమో వర్షిష్ఠాయ త్రిణయన యవిష్ఠాయ చ నమో నమః సర్వస్మైతే తదిదమితి సర్వాయ చ నమః. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః. ప్రబలతమతే తత్సంహారే హరాయ నమో నమః. జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. శివాయ నమో నమః. శివాయ నమో నమః. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ஸ்ரீ சந்திரமௌலீஸ்வராய நம, ஸ்ரீ சாரதாம்பாயை நம, ஸ்ரீமஜ்ஜகத்குருப்யோ நம. ஆலயంలో వెలసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్కరించుకుంటూ జగద్గురువుల పాదపద్మాలని స్మరించుకుంటూ యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రం ఇతిహాసాల్లో పురాణాల్లో కూడా కీర్తించబడినటువంటిది, సర్వవ్యాపకమై సర్వశాసకమై ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమే రుద్రస్వరూపము, దాన్ని నమస్కారములతో తెలియజేస్తున్నటువంటి గ్రంథంలో నిన్నటి రోజున సర్వేశ్వర అంటే అన్నిటికీ ఈశ్వరుడైన వాడు, ఈశ్వరునికే మరొక పేరు పతి, అందుకే దేని దేనికి ఎలా పతిగా ఉన్నాడో చెప్పుకుంటూ దిశాంచపతయే నమః మొదలు పెట్టుకుని పుష్టానాం పతయే నమః వరకు చెప్పుకున్నాం. పుష్టి కలవారికి పతి ఇతడు. పుష్టి అంటే ఆ పుష్టులు ఇస్తాడు, ఆ పుష్టులు ఎవరికిచ్చాడు వాడిని కాపాడతాడు అని చెప్పుకుంటూ పుష్టులు 10 రకాల పుష్టులు చెప్పుకున్నాం. అన్నిటికంటే గొప్ప పుష్టి ఏమిటంటే ఈశ్వర అనుగ్రహం అనే పుష్టి. ఆ పుష్టి పొందిన వారు అంటే భక్తులు, ఆ భక్తులకి పతి కనుక పుష్టానాం పతయే నమః వివరించుకుని హరికేశాయ. ఈ మాట నిన్న 2 పర్యాయాలు వచ్చింది, వృక్షేభ్యో హరికేశేభ్య అన్నప్పుడు బహువచనంలో వచ్చింది, హరికేశములు కలిగినటువంటి వృక్షరూపులైన రుద్రులకు నమస్కారము అని. ఇప్పుడు హరికేశాయ అన్నప్పుడు ఏకవచనంతో హరికేశుడైన రుద్రులకు నమస్కారము. ఆ తర్వాత ఉపవీతినే అని మొదలైంది, అంటే యజ్ఞోపవీతం ధరించినటువంటి రుద్రుడు అనగా సంస్కార స్వరూపుడు యజ్ఞస్వరూపుడు అయినటువంటి వాడు అని భావం. హరికేశ్ శబ్దానికి ఆకుపచ్చని కేశములు అనగా కొమ్మలు రెమ్మలు ఒక అర్థం చెప్పుకున్నాం, వైదిక అర్థం మరొకటి ఇవాళ మనం ప్రస్తావన చేసుకుని తర్వాత అంశంలోకి వెళుతున్నాం. కేశము అనే దానికి వేదంలో అర్థం వేరేగా ఉన్నది. కేశాహ రస్మయ అని అర్థం చెప్పారు, కేశములు అంటే రస్ములు అని అర్థం ఇక్కడ. ఇక హరి అనే మాటకి ఇక్కడ సూర్యభగవానుడి యొక్క కిరణములకు హరికిరణములు అని పేరున్నాయి. హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ అక్కడ హరిదస్వ వచ్చింది. ఇక్కడ ఈ 2 మార్లు వస్తుంది, హరిదస్వ శబ్దం కూడా ఆదిత్య ఉదయంలో మనకి. అశ్వ అంటే కిరణం అనే అర్థం, హరికేశ అంటే అటువంటి హరితములైనటువంటి కిరణములు కలవాడు అని అర్థం. అంటే సూర్యకిరణాల్లో ఉన్నటువంటి ఆకుపచ్చతనాన్ని కలిగించేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానిని హరిదస్వము అని అంటారు ఇక్కడ. దీన్ని క్లోరోఫిల్ పత్రహరితం అని అంటాం. ఇది ఆహార ప్రదాయకమైనటువంటి కిరణశక్తి, అటువంటి కిరణ సంపుటి కలిగినటువంటి వాడు అయిన సూర్యభగవానుడు రూపంలో ఉన్న రుద్రుడు అని చెప్పుకోవచ్చు. అలాగే హరిత్ అంటే దిక్కులను కూడా అర్థం, దిక్కులంతటా వ్యాపించినటువంటి కిరణజాలములు కలిగినటువంటి వాడు. ఈ 2 మాటలు కూడా హరికేశాయ అనే మాటలో తీసుకుంటూ అసలు కిరణములకే తమస్సుని అమంగళాన్ని హరించే లక్షణము కలిగిన కిరణములు గనక అలాంటి కిరణములు కలవాడు హరికేశాయ. ఇది ఇన్ని అర్థములు మనం భావిస్తూ ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి పరమేశ్వర స్వరూపమే ఇందులో భావించబడుతున్నది. ఇక ఉపవీతినే, ఉపవీతిని అన్నప్పుడు ఒక యజ్ఞం చేయడానికో ఒక సత్కర్మ చేయడానికో ముందు పాత్రత కోసం సంస్కరింపబడిన ఉపవీతాన్ని ధరిస్తారు, భగవానుడికి సహజంగా ఉన్నది. అయితే ఇక్కడ ఉపవీతిని అని చెప్పడంలో తర్వాత మంత్రములతో మరికొంత స్పష్టమైన అందమైన అర్థాన్ని మళ్ళీ గ్రహించవచ్చు. తర్వాతి మంత్రంలో మరొక పతి వస్తున్నాడు, నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః భవస్య హేత్యై. నిన్న మనం వృక్షముల గురించి చెప్పేటప్పుడు సంసారం అనే వృక్షము వర్ణన జరిగింది. మామూలు చెట్లు చేమలని చెప్పడమే కాదు, ఆ అర్థం మనం తీసుకున్నా ఇంకా పై అర్థాన్ని తత్వపరంగా మనం పరిశీలిస్తే సంసారం అనే వృక్షం అది వ్యవహారం వరకు సంసారం పనికొస్తుందే తప్ప ఈ సంసారం స్థిరమైనది కాదు, ఈ సంసారం కొనసాగవలసింది కాదు. ఈ సంసార వృక్షాన్ని ఛేదించడమే కర్తవ్యం. అందుకే కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థ ప్రాహురవ్యయం అంటూ సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చుతూ వెంటనే ఇంకో మాట అంటాడు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని. ఇక్కడ నిస్సంగము వైరాగ్యం అనేటువంటి ఒకనొక శస్త్రం పట్టుకుని ఈ సంసారాన్ని ఛేదించు అన్నాడు ఇక్కడ. అంటే జగద్రూపమైన బంధాన్ని, జనన మరణ రూపమైనటువంటి సంసారం కర్మల వల్ల పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కర్మలు చేస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది, అందుకే కర్మల వల్ల పెరిగిపోయిన సంసారాన్ని ఛేదించాలి. కనుక సంసార రూపుడు ఆయనే, సంసారాన్ని ఛేదించే మోక్షస్వరూపుడు ఆయనే, ఇది తెలుసుకోవాల్సినది. మనం చూస్తున్న సంసారం భగవత్స్వరూపమే కాదనం, కానీ మనం సంసారాన్ని భగవత్స్వరూపంగా చూడట్లేదు. చూసింటే ఎప్పుడో తరించేవాళ్ళం, సంసారం అహమ్మమ రూపంతో సుఖదుఖ రూపములతో చూస్తున్నాం. అందుకు సుఖం కావాలని దుఃఖం పోవాలని కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలు లంపటములే జన్మలకి హేతువులు అవుతూ ఉన్నాయి. అందుకు దీని నుంచి బయటపడాలంటే అసంగ శస్త్రేణ నిస్సంగము అనేటువంటి ఒక శస్త్రం తీసుకున్నాడు. నిస్సంగం అంటే ఏ విషయానికి కానీ ఏ సంబంధం కానీ లేకుండా నిర్లేపుడువై వైరాగ్యంతో, ఆ వైరాగ్యం అనే ఖడ్గంతో సంసారాన్ని ఛేదించాలి. అంతవరకు ముక్తి లేదండి. ఎన్ని కబుర్లు చెప్పినా మేము ఇలాగే ఉంటాం, ముక్తి వచ్చేయాలంటే రాదు. వైరాగ్యం తప్ప మరొక మార్గం లేదు. సంసారం మోచనమైతే తప్ప ముక్తి లేదు. అందుకే పరమాత్మ భవరోగహరుడు, సంసారం అనే రోగాన్ని పోగొట్టేవాడైనా. అందుకు లంపటులైన వారికి, ఇంకా కర్మానుభవం ఉన్నవాళ్ళకి సంసారంలో తిప్పేటప్పుడు ఆయన సంసార రూపుడు. ఎవరు యోగ్యులై ఉంటారో వారికి ముక్తినివ్వాలి అనుకున్నప్పుడు వైరాగ్యం అనే బుద్ధినిస్తాడు. అందుకే భవస్య హేతి అంటే సంసారానికి ఖడ్గము వంటి వాడు, హేతి అంటే ఖడ్గము. కనుక సంసారాన్ని ఛేదించేటటువంటి జ్ఞానరూప ఖడ్గము వంటి వాడు అని. దీన్ని బట్టి సంసారం కల్పించేవాడు ఆయనే, సంసారం నుంచి విమోచనం కల్పించేవాడు ఆయనే. రెండు పశు పాస విమోచక అని చెప్పినట్లుగా పక్వత లేని జీవులకి సంసారంలో మోహరూపంతో నడుపుతూ ఉంటాడు, పక్వత కలిగిన జీవులకి మోక్షానుగుణమైన జ్ఞానాన్నిచ్చి ముక్తినిస్తున్నాడు. రెండూ స్వామి చేస్తున్నాడు. ఇదే విద్యా విద్యా స్వరూపిణి అని మన లలితానామాల్లో చదివే మాటకు ఇదే అర్థం. అవిద్య విద్య, ఒకప్పుడు లలిత చెప్పుకున్నప్పుడు ఇవ్వరమే చెప్పుకున్నాం. కనుక ఇంతమంది సంసారంలో మగ్గుతున్నారండి అంటే వారి మానాన వారు మగ్గుతున్నారా, ఆయన మగ్గిస్తేనే మగ్గుతున్నాం. అంటే వీళ్ళకి ఇంకా యోగ్యత లేదు ముక్తికి అని మగ్గిస్తున్నాడు ఆయన. యోగ్యత కలవాళ్ళకి తప్పకుండా ఆయన వైరాగ్యాది బుద్ధిస్తున్నాడు. కనుక మనం ఏమనాలంటే, అవసరమైనంత వరకు సంసారం ఉంచిన ఎప్పటికైనా మాకు ఖడ్గంలా నువ్వు ఉపయోగపడాలయ్యా. ఆ వైరాగ్యము నీస్వరూపమే, జ్ఞానము నీస్వరూపమే. ఏ జ్ఞానము సంసారాన్ని ఛేదిస్తున్నదో, ఏ జ్ఞానము సంసార మోచకమో, ఆ జ్ఞానము ఈశ్వర స్వరూపమే. అందుకు భవస్య హేత్యై జగతాం పతయే నమః, సర్వ జగత్తుకి పతి. దీన్ని బట్టి ఇక్కడ పుష్టానాం పతయే నమః, అన్నానాం పతయే నమః అంటున్నారు. కనుక ఏదో కొన్నిటికి మాత్రమే ప్రభు అని అంటున్నావా, సర్వ జగత్తుగా ఆయన పతి. కనుక రుద్రంలో స్తుతింపబడ్డ ఈశ్వరుడు జగదీశ్వరుడు, సర్వ జగత్తుకి ఈశ్వరుడైనటువంటి వాడు. అలాంటి సమస్త లోకములకు పతి అయినటువంటి రుద్రునికి నమస్కారము. నమో రుద్రాయ ఆత తావినే క్షేత్రాణాం పతయే నమః. ఇప్పుడు పతి దేనికి, క్షేత్రములకు పతి ఆయన. క్షేత్రాలన్నిటికీ పతి అన్నప్పుడు రకరకాల క్షేత్రాలు ఉన్నాయి మనకి లోకంలో కదా. అందులో ప్రధానంగా జంతుర్మ్రియమాణస్య రుద్రస్తారకం బ్రహ్మ వ్యాచష్టే ఏ నాసావమృతి భూత్వా మోక్షీ భవతి అని వేదం చెప్తున్నది. ఒక క్షేత్రంలో ఒక అదృష్టవంతుడి జీవుడు మరణిస్తే పరమేశ్వరుడికి తారక బ్రహ్మ ఉపదేశిస్తాట. ఆ క్షేత్రం అంటే వారణాసి. ఇలాంటి వారణాసి మొదలైన పుణ్యక్షేత్రములు భగవత్ స్వరూపములే. ఆ క్షేత్రముల్లో ఉంటూ ఆ క్షేత్రాలను ఆశ్రయించిన వాడిని అనుగ్రహిస్తున్నాడు. అందుకే క్షేత్రరూపీ మహేశ్వర అని ఒక మాట శివపురాణంలో కనబడుతుంది. ఇక్కడ మానవులు తరించడం కోసం భూమి యందు ఈశ్వరుడు తన శక్తితో క్షేత్రములు ఏర్పరిచాడు. ఎందుకంటే లోకం అంతా నిజానికి చెప్పాలంటే క్షేత్రమే, కానీ కొన్నిటిని మనం పవిత్రంగా క్షేత్రాలు అంటున్నాం. అది భూమే ఇది భూమే, అక్కడ నీరు మన ఇంటి దగ్గరే నీరు అనుకుంటామా? అక్కడ నీటికి తీర్థమని పేరు, అక్కడ నేల క్షేత్రమని పేరు. ఎందువల్ల, అక్కడ ఒక దైవశక్తి ఉన్నది. అది ఎవరి వల్ల వచ్చింది, ఆయన అనుగ్రహం వల్ల వచ్చింది. ఎందుకోసం వచ్చింది, తరించాలనుకున్న వాళ్ళ కోసం వచ్చింది అన్నాడు ఇక్కడ. అందుకు సాధకులు తరించడం కోసం క్షేత్రాలు ఏర్పాటు చేశాడు భగవంతుడు. మన పాపములు పోగొట్టుకోవడానికైనా, అదేవిధంగా తరించడానికి సాధనలు చేసుకోవడానికైనా ఒక శక్తివంతమైన భూమి కావాలి. ఆ శక్తివంతమైన భూమి ఈశ్వరుని యొక్క సంకల్పం చేతనే ఏర్పడుతుంది. అది అటువంటి భూమిని ఆవిష్కరించడం కోసం ఋషులు తపస్సులు చేస్తారు. వాళ్ళ తపస్సుకు సంతోషించి పరమాత్మ అక్కడ ఆవిర్భవిస్తాడు. అలా ఆవిర్భవించిన క్షేత్రములు అన్నిట్లో ఉంటూ లోకాలను రక్షిస్తున్నాడు గనక క్షేత్రాణాం పతయే నమః. ఈ మాట ఒక అర్థం. రెండవ అర్థం చెప్పుకుంటున్నాం. ప్రతిసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండో అర్థం వచ్చినప్పుడు మొదటి అర్థం డస్టర్తో చెరిపేయండి అని చెప్పట్లేదు. అది ఒక అర్థం, ముందు వినగానే తెలిసే ఒక అర్థం. ఇది సామాన్యులు అక్కడ తృప్తిపడతారు. కాదండి, ఇంకా ఏదో కావాలి అనుకుంటే వెళ్ళవచ్చు, శాస్త్ర సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది శాస్త్రం గనక, చెప్తున్నదే శాస్త్రం కనుక. మరొక శాస్త్రం కూడా దీనికి ఏం చెప్తుందో చూద్దాం. క్షేత్రం అంటే ఏమిటో పరమాత్మ తెలియజేశాడుగా, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిథ్యభిధీయతే, ఈ శరీరమే క్షేత్రము అన్నాడు ఇక్కడ. క్షేత్రం అంటే పంట పండించే చోటండి, మన కర్మల పంటలు పండించుకునే చోటే ఇది. పుణ్యపాప ఫలాలు పండించుకుని అనుభవిస్తున్నాం శరీర క్షేత్రంలో, అందుకే ఇవి క్షేత్రములు. పైగా స్వామి శరీరమే క్షేత్రం అని చెప్పాడు. అయితే ఎన్ని శరీరాలు ఉన్నాయి భూమి యందు? భూమి యందు ఏమిటి, సర్వ జగత్తులో రకరకాల క్షేత్రములు ఉన్నాయి. మానవ క్షేత్రాలు మనవి. అలాగే పశువులకి వాటి దేహాలు వాటుకున్నాయి, కానీ ప్రతి వారికి వారి ఉపాధి వారి క్షేత్రం. పైగా భగవంతుడు ఎక్కడుంటాడు అంటే మన భారతీయ సంస్కృతిలో మాత్రం సర్వజీవుల హృదయాల్లో ఉంటాడు కదా, కనుక ప్రతి శరీరము క్షేత్రమైతే ఆ శరీరాంతర్గతమైన హృదయంలో అంతర్గతుడే ప్రకాశించే పరమాత్మ ఎక్కడున్నట్లు క్షేత్రాల్లో ఉన్నాడు. ఉండేం చేస్తున్నాడు, ఆ క్షేత్రాల్లో వాడి కర్మకు తగ్గ ఫలాలు ఇస్తూ నడిపిస్తున్నాడు. కనుక క్షేత్రములు యందు ఉంటూ నడిపించేవాడిని ఏమనాలి, క్షేత్రాణాం పతే నమః. సరిగ్గా జగతాం పతే నమః వెంటనొచ్చిన వాక్యం సర్వజీవదేహాలకి ప్రభువుగా ఉంటూ నియంత్రించువాడు అయిన రుద్రునుకు నమస్కారము. అది ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, స్వామి రక్షకుడు, రక్షించేవాడు, రక్షించడానికి ఎక్కడి నుంచో రాక్కర్లేదు, క్షేత్రాణాం పతిగా ఉంటేనే రక్షిస్తున్నాడు. నీ శరీరానికి నువ్వు క్షేత్రం అనుకో, అంతేగాని చుట్టూ క్షేత్రాల గురించి నీకు ఎందుకు ఆలోచన, నీకు నువ్వే ఒక మహాక్షేత్రం నీ శరీరం. నీ శరీరం నుండి రక్షించేవాడు ఆయనే అని భావించి నమస్కారం చేసుకో ఈ మంత్రంతో. అప్పుడు నీలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ నిన్ను రక్షిస్తాడు. ఆయన రుద్రుడు, రుద్ర శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నావు వాటన్నిటి గుర్తు తెచ్చుకోవచ్చు. అందుకే నమో రుద్రాయ ఆతతావిని, ఆతతావి, ఆతతావి అనే శబ్దానికి అర్థం ఇక్కడ విశేషమైనది, ఆతతజ్జేన ధనుష అవతి రక్షతీతి ఆతతావి. ఆతతజ్జేన అంటే ఎక్కువ పెట్టినటువంటి సన్నద్ధం చేసినటువంటి ధనుస్సుతో ఆయుధంతో భక్తుణ్ణి రక్షించువాడు. అవతి అంటే రక్షించువాడు, ఆతతజ్జేన సన్నద్ధము చేసిన ఆయుధముతో రక్షించువాడు. అంటే ఇప్పుడు క్షేత్రానాంపతి అయిన వాడు ఎలా కనబడుతున్నాడు, మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్న స్వామిని ఇందులో ధ్యానించాలి. అంటే సర్వజీవ రక్షకుడే, సర్వక్షేత్రాల్ని కాపాడేవాడే భక్తుడు ప్రార్థించేటప్పుడు తన శరీర క్షేత్రమునందున్న పరమాత్మ రుద్రునికి నమస్కారం అని భావించినట్లయితే వాణ్ణి రక్షిస్తున్నట్టుగా భావన వస్తున్నది. ఈ విధంగా సర్వక్షేత్రపతి, సర్వజీవదేహాలకి అధిపతి, రెండు అర్థాలు ఇక్కడ తీసుకోవాలి. స్వామి గీతలో క్షేత్రముల గురించి చెప్పిన వెంటనే ఒక మాట చెప్పాడు, ఏమిటది, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విధ. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగంలో స్వామివారు చెప్పినటువంటి గొప్ప మాట, ఆ రెండూ బాగా తెలుసుకున్నా అర్థమైపోతుంది మనకి. ఇక్కడ ఈ క్షేత్రమునందు ఉంటూ ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పడమే కాకుండా తర్వాత మరొక మాట అంటాడు వెంటనే, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి, ఆ క్షేత్రజ్ఞుని నేనే, క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకోన్నాడు. అంటే క్షేత్రము గురించి తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు మన శరీరం క్షేత్రం కదా, ఈ క్షేత్రం గురించి ఎవరికి తెలుసు, నా క్షేత్రం నా శరీరం నాకు తెలుసు అని అనుకునే ధైర్యం ఎవరికైనా ఉందా, నా శరీరం నా క్షేత్రం అండి నాది ఈ దేహం కాబట్టి దేహం మీద నీకు సర్వతంత్ర స్వతంత్రం ఉన్నట్లేనా లేదా, మరి అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ అడిగం కనుక లేదండి అంటున్నాం, 8:30 తర్వాత మన దేహాన్ని స్వతంత్ర భావం ఉంటుంది, ఇక్కడ ఒప్పుకున్న వేరు తర్వాత మిగిలేవి వేరు, ఇక్కడ కొంచెం శుభ్రంగా ఉందామని కానీ పక్కన ఆలోచనలన్నీ చెప్పుల దగ్గర పెట్టేళ్తాం, వెళ్ళేటప్పుడు ఆలోచనలు చెప్పులతో పాటు వేసుకెళ్తాం, ఉన్నమాట చెప్పుకుందాం. ఇక్కడ ప్రధానంగా ఈ క్షేత్రం మనదే అనుకుంటున్నాం, కానీ క్షేత్రం తెలిసిన వాడెవడు, అరే ఆఖరికి ఇక్కడ కడుపు నొప్పి వచ్చినా ఏముందో తెలియాలంటే స్కానింగ్ చేసి యంత్ర సహాయం కావాలి, మరి నీ క్షేత్రమైనప్పుడు నీకే తెలియాలిగా. అంటే క్షేత్రం నేననే అభిమానం ఒకనొక వ్యర్థమైనది అని అర్థమవుతుంది. ఈ క్షేత్రంలో ఏం జరుగుతుంది, ఈ క్షేత్రానికి ఏ కర్మ బట్టి ఏమివ్వాలో తెలిసిన వాడుకున్నాడు, ఇదే జ్ఞా. జ్ఞా అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అదే చైతన్యం, సత్ చిత్ అనే దానిలో చిద్రూపమైన చైతన్యం. ఆ జ్ఞానమైన బుద్ధిలోకి ప్రసరిస్తే బుద్ధి చైతన్యమైంది, ఇంద్రియాల్లోకి ప్రసరిస్తే ఇంద్రియ చైతన్యమైంది, కానీ అది బుద్ధికి ఇంద్రియాలకు కూడా అతీతంగా ఉంది, కేవలం జ్ఞానంగా చూస్తే అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తుంది. కనుక ఈ క్షేత్రముల యందు ఉన్నటువంటి కేవల జ్ఞాన రూపుడెవడో అతను క్షేత్రజ్ఞుడు, ఆయన అధీనంలో ఈ శరీరం నడుస్తోంది గనక ఆయన్ని క్షేత్రజ్ఞుడు అన్నారు. ఆ క్షేత్రజ్ఞ రూపుడైన రుద్రుణ్ణే క్షేత్రాణాం పతయే నమః అని కీర్తిస్తున్నాయి. ఇక్కడ క్షేత్రములు అనేకం మారుతున్నాయి, కానీ క్షేత్రాణాం అంటే బహువచనం, క్షేత్రములకు పతయే నమః ఏకవచనం. అంటే క్షేత్రాలు ఎన్నో ఉన్నాయండి, కానీ పతి మాత్రం ఒక్కడే. నా హృదయంలో మీ హృదయంలో ఉన్నా అంటే నా హృదయంలో ఒకడు మీ హృదయంలో ఒకడు లేడు, అందరిలో ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడు. అందుకే క్షేత్రాణం బహువచనం, పతయే ఏకవచనం. కనుక సర్వ శరీరములకు పతి అయిన ఏ సర్వేశ్వరుడున్నాడో ఆయనకు నమస్కారము, క్షేత్రాణం పతయే నమః. నమో సూతాయ అహంత్యాయ వనానాం పతయే నమః. సంధిలో సూతాయ అహంత్యాయ అని చదువుతాం మనం, సూతాయ అహంత్యాయ ఒకదానికోటి అనుబంధం చూడండి, ఎందుకంటే ఇది ఉపనిషత్తు అది మర్చిపోవద్దు, మన ఉపనిషత్తే చెప్పుకుంటున్నాం. సూతాయ అహంత్యాయ. సూతుడు, సూతుడు అంటే చాలామందికి తెలుసు కదా, రథసారథి, రథసారథికి నమస్కారము. అహంత్యాయ, ఆయన్నెవడు దెబ్బతీయలేడు, హంతుం అశక్య అని అర్థం. ఆయన్నెవడు దెబ్బతీయలేడు, చంపలేడు, ఇతరుల చేత చంపబడనివాడు, దెబ్బ తిననివాడెవడు అతడు అహంత. అటువంటి అహంత్యాయ వనానాం పతే నమః, వనములకు పతి అయిన రుద్రునికి నమస్కారము. అడవుల్లో కూడా శివుడే, నగరాల్లోనూ ఆలయాల్లోనూ కాదు, అరణ్యాల్లో కూడా ఆయనే ప్రభువు. అందుకే వనానాం పతే నమః. ఇందులో ఉన్న అందం సూతాయ సారథి. దేనికి సారథి? ఆయన జగద్యంత్ర సారథి. సారథి అంటే ఆయన నడపకపోతే రథం నడవదు, కానీ నడిపేవాడు అని అర్థం. నేనే నడుపుతానయ్యా అన్నాడు. దేన్ని? రథాన్ని. ఏమిటా రథం? మళ్ళీ ఒకదానికి క్షేత్రం నుంచి మనం విడిపడకుండా ఆ భావంతో పక్కదానికి వస్తే బాగా అర్థమవుతుంది మనకి. ఇక్కడ నేను నడుపుతున్నానని చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. స్పష్టమైనటువంటి మాట భగవద్గీతలో స్వామి చెప్పాడు. చూసారా, రుద్రం చెప్తూనే భగవద్గీత వస్తుంది. అంటే భగవద్గీతకి రుద్రకి రుద్రానికి భేదం లేదు. ఆ మాటకు వస్తే ప్రతిరోజు ఒక రుద్రమంత్రం చెప్పేటప్పుడు దానికి ప్రమాణం మనం చెప్తూ అనేక ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాం. దీని అర్థం ఏమిటి అంటే ఉపనిషత్తులు వేరు, భగవద్గీత వేరు, రుద్రం వేరు, వేదం వేరు కాదు, అంతా కలిపి ఋషులు ఇచ్చిన హృదయం ఒక్కటే. అది మనం గ్రహిస్తున్నటువంటి విజ్ఞానం. అందుకు ఇక్కడ చెప్పాడు, అక్కడ చెప్పాడు, నుటంకించిన అందుకోసం ఆ ఏకోన్ముఖమైన ఏక హృదయాన్నే మనం చెప్తున్నాం. అందుకే సనాతన ధర్మం ఎప్పుడూ ఏకమే. అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినా, ఇక్కడ రుద్రం చెప్పినా తత్వత ఒకడే చెప్తున్నాడు ఇక్కడ. కానీ పరమేశ్వర స్వరూపం ఏంటో అర్థం చేసుకో. ఆ పరమేశ్వరుడు ఈశ్వర, ఆ ఈశ్వరుడు సర్వజగత్తిని నడిపేవాడు ఈశ్వరుడు. సర్వజగత్తు అంటే ఎంత ఉందండి? అబ్బో చాలా ఉందండి, అంతే. ఆ చాలా అన్న జగత్తులు ఎందరున్నారు? లెక్కలేని మంతి ఉన్నారు. సుర నర ఖగగో భోగి గంధర్వ దైత్య, ఎంతమందో. మరి ఇంతమందిలో అందరిలో ఉన్నవాడు అయినా వాడొక్కడే వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వభూతానాం హృద్దేశే, సర్వభూతముల యొక్క హృద్దేశంలో. అదే అర్జున తిష్టతి. ఓ అర్జునుడా, సర్వభూతం హృదయంలో ఉంటే ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాన్ని, సర్వభూతాన్ని ఆడిస్తున్నాడు. ఒక రంగుల రాట్నం తిప్పేవాడు రాట్నంలో కూర్చుని అందరినీ ఎలా తిప్పుతాడో ఒక్కడే. అదేవిధంగా మన హృదయాల్లో ఉంటూ మన ఇంద్రియాలను అలా నడిపిస్తున్నాడు ఆయన అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి రథము అంటే అర్థమైనది ఏం తెలుసుకోవాలి? క్షేత్రానికి మరొక పేరు రథం. దాని పని బట్టి దాని పేర్లు మారుతాయండి. ఇదే రథం, ఇదే క్షేత్రం, అంతే. ఎందుకు రథం అంటారంటే రమణశీలత్వాత్ రథ అని నిర్వచనం. అంటే గమన లక్షణం కలిగినది అర్థం. శరీరానికి గమన లక్షణం ఉంది కదా, రథం కదిలింటే కదులుతున్నావు శుభ్రంగా. అయితే కదులుతున్నావు, నువ్వే కదులుతున్నావు అనుకుంటున్నావు, కదిలించేవాడు ఒకడు ఉన్నాడు. ఇది తెలియాలండి. మనమే కదులుతున్నాం అనుకుంటాం, ఒక్కసారి కదలలేని పరిస్థితులు వచ్చినప్పుడు స్వతంత్రం ఏమవుతుంది? కానీ ఎక్కడికక్కడ మన యొక్క అహంకారాన్ని పోగొట్టుకుంటూ అహం అని ఏదైతే భావిస్తున్నానో అది ఆయనదే అని తెలుసుకోవడమే రుద్రంలో కనబడుతున్నది. అహం ఆయనదే అని తెలిసాక నీ అహం ఏమైంది? ఆయనకు అర్పణం అయిపోయింది. అదే నమః అంటే అర్థం ఇక్కడ. అది నమ్మకంలో ఉన్న భావం. అది గమనించవలసిన అంశం ఇక్కడ. ఈ విచారణ, మనం ఇక్కడ కూర్చుని గంటన్నర రెండు గంటలు ప్రవచనం చెప్పుకుంటున్నామని కాకుండా విచారణ చేస్తున్నాం. అసలు సత్యమేంటో మనం తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే శరీర రథాలని సూతును వలె నడుపుతున్నాడు. అందుకే సూతాయ. నీ శరీర రథమే కాదు, జగద్రథం కూడా అలాగే నడుపుతున్నాడు ఇక్కడ. అయితే ఈ రథం దెబ్బతింటుంది. అవతల వాళ్ళు కొట్టినా దెబ్బతింటుంది, కొట్టకపోయినా తనతో తాను ఎప్పటికైనా దెబ్బతింటుంది. దీని లక్షణమే ఎప్పటికప్పుడు దెబ్బ తింటూ వెళ్ళడమే దీని లక్షణం. మనం వయసు పెరుగుతోంది అనుకుంటున్నాం, కానీ ఆయుష్ తరుగుతోందని అర్థం దానికి. అంతే కదండి, 20 ఏళ్ళు పెరిగాయండి అంటే 20 ఏళ్ళు ఆయుష్ పోయిందని అర్థం. కనుక నిరంతరం ఈ శరీరంలో క్షీణత్వమే కనబడుతుంది, పరిణామం జరుగుతుంది. పరిణామం దేనికి జరుగుతుంది? శరీరానికి, అంటే రథానికి. కానీ నడిపే సూతునికి అదేమీ జరగట్లేదు. కనుక శరీరానికి నాశనము, పెరగడము, తరగడము ఉన్నా ఆయనకేమీ అది అంటట్లేదు. కనుక అహంత్యాయ తర్వాత మాట చెప్పాడు. సూతుడుగా రథంలో ఉన్న రథానికి తగిలే దెబ్బలు ఆయనకు తగలట్లేదు, కనుక అహంత్యాయ అని మాట. దీనికి ఇంత అర్థం. ఇది అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో 2వ అధ్యాయంలో స్వామివారు చెప్పారు కదా. అది నీరు తడపలేదు, అస్త్రశస్త్రాలు ఛేదించలేవు, అగ్ని జ్వలింపజేయలేదు. దేన్ని? ఆత్మరూపమైన ఈశ్వరుణ్ణి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, సర్వజీవుల్లో ఆత్మరూపుడై ఉన్నాడు. దీన్ని బట్టి రుద్రం ఏం చెప్తామని చెప్పండి ఇక్కడ. దీనికంటే అభిషేకం చేస్తే పాపాలు పోతాయనేది బాగుందండి అని పోను అవి ఇలా పనికొస్తాయని చెప్తే మీరు కామ్యాలు బొత్తిగా చెప్పారండి, జ్ఞానం చెప్పలేదు అని అదుగు బెదిరింపు. అన్నీ మనకు పనికొచ్చేవే చెప్పుకోవాలి ఇక్కడ, అది ఇది అన్నీ కావాలి. కానీ రుద్రం అన్నీ ఇస్తుంది, ఒకవైపు మనకు అది ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. తెలుసుకోవాల్సిన జ్ఞానమే అది ప్రధానం. కానీ సూతాయ అహంత్యాయ ఇదే బ్రహ్మ విద్య. అందుకే రుద్రానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు, మోక్షానికి పనికొచ్చే విద్య. ఎందుకంటే 100 మార్లు అభిషేకం చేస్తావు, 100 ఒక్కోసారైనా అర్థం తెలుసుకుంటూ బాగుండేమో అని బుద్ధి పుడుతుందేమో అని ఆశ. అది పుట్టిందా బ్రతుకు బాగుపడ్డం ప్రారంభమైందని అర్థం. అర్థం వైపు మనస్సు మళ్ళితే అసలైన పరమార్థం లభిస్తుంది. అర్థం తెలుసుకోకుండా చదువుతున్నంత కాలము నాకు రుద్రమొచ్చు, పుస్తకం చూడకుండా చదవగలను, ఏం లాభం? బతుకు అలాగే ఉంది. తత్వ దృష్టి కావాలి. అందుకే చెప్పుకోవడం ఇక్కడ అహంత్యాయ వనానాం పతయే నమః, అడవులకు పతి. అయితే ఇక్కడ ఆత్మస్వరూపాన్ని చెప్పి ఇక్కడ అడవులకు పతి అన్నాడు ఎందుకండి? ఇదేమైనా బాగుందా అంటే, సంసారమే అరణ్యం అనే వర్ణన శాస్త్రాల్లో బహుతాబుల్లో కనబడుతుంది. మనకు భాగవతంలో జడభరతుడు రహుగడిని ఉద్దేశిస్తూ ఒక అధ్యాయం అంతా కూడా సంసారారణ్యం మనకు వర్ణన చేస్తాడండి. ఇక్కడ సంసారం ఒక భయంకరమైన అరణ్యం, ఒక్కో చోట హాయిగా ఉన్నట్టుంటుంది, అడవుల్లోకి వెళ్తే ప్రకృతి సౌందర్యం, చెట్టు చేమ, పువ్వులు పళ్ళు అని ఆనందిస్తుంటాం. కానీ అక్కడ పురుగు పుట్ర పులిసింహం కూడా ఉంటాయి, తెలుసుకోండి. ఇక్కడ అంతుపట్టిన తరం ఉంటుంది, ఏది ఎక్కడ దెబ్బతీస్తుందో తెలియదు. సంసారం కూడా అలాంటిదే. ఇలాగా మానవుడు పెంచి పోషించుకున్నటువంటి సంసారాలు కర్మల వల్ల పెరిగిన ఈ సంసారాలకు కూడా నియామకుడు గనక వనానాం పతయే నమః. అడవులకు ప్రభు అనవచ్చు, సంసారారణ్యములకు ప్రభు అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదండి. రెండు కూడా సరిపోతున్నాయి ఇక్కడ. అంతేకాదు, అరణ్యం అనే మాటకు కూడా నువ్వు ఏడ్చినా దిక్కుండని చోటు అని అర్థంట. అంటే దుఃఖానికి ఆస్పదమైన చోటే అరణ్యం. కనుక సంసారం అరణ్యం అని పోల్చడంలో అది అర్థం. వీటికి నియామకుడు ఆయనా, నియామకుడిని ఎప్పుడైతే తలంచుకుంటావో ఉంచింది ఆయనే, అవసరమైతే తీసేస్తాడని కూడా గ్రహించవలసింది ఇక్కడ. అందుకు వనానాం పతయే నమః అనే మాటలు ఇవి. అంతేకాదు, పరమేశ్వరుడు అడవుల్లో తిరుగుతూ ఉంటాడు, మహారణ్యాల్లో, దానికి తగ్గట్టు. ఎందుకంటే కైలాస పర్వతంలో తిరుగుతాడు, హిమవత్ పర్వతంలో తిరుగుతాడు, అంటే అవన్నీ అరణ్యాలేగా, అరణ్యాల్లో సంచరిస్తుంటాడు. అంతేకాదు, స్వామివారు ఆది కిరాత స్వామి, ఆది కిరాతుడు తిరిగే చోట్ల అరణ్యాలే. ఆ స్వరూపంగా కూడా మనం భావించవచ్చు. వనానాం పతయే నమః, నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః, వృక్షములకు ప్రభు అయిన వాడు. దీన్ని బట్టి ప్రకృతి పరంగా మనం దర్శిస్తే ఈ వృక్షముల రూపము ఆయనే, వృక్షాలకు కూడా నియామకుడై ఉన్నవాడు అంటూ జగత్తులో ఉన్న వృక్షాలన్నిటికీ నమస్కారం చేసుకుంటున్నాం, వృక్షములకు పతి అని. అదేవిధంగా వృక్షాణాం పతే అన్నప్పుడు నిన్న చెప్పినటువంటి అర్థం తీసుకుంటే, జగద్రూపమైన వృక్షమునకు పతి, సంసార రూపమైన వృక్షములకు పతి. ఈ అర్థం ఆ వృక్షేభ్య దగ్గర వచ్చిందంతా ఇక్కడ అన్వయిస్తుంది. రోహితాయ స్థపతయే, రోహితుడు, రోహితుడు అంటే ఎర్రని వాడు అని అర్థం. మళ్ళీ సూర్యపరమైన అర్థమే. అసౌయస్తామ్ర అన్నప్పుడు ఏదైతే చెప్పబడుతుందో ఆ ఎర్రని వాడైన ఆయనకు స్థపతి. స్థపతి అంటే శిల్పి. ఒక ఆలయం కానీ ఒక విగ్రహం కానీ ఇవి మలచేవాడిని మనం స్థపతి అంటాం ఇక్కడ. కేవలం చెక్కేవాడు మాత్రమే కాదు, ఆ చెక్కే విజ్ఞానము కలవాడిని స్థపతి అంటారు ఇక్కడ. అందుకే శిల్పులు అనేక మంది ఉన్నా వాళ్ళందరికి ఆచార్యుడెవడో అతన్ని స్థపతి అనడం మనం ఇప్పటికీ చూస్తుంటాం. ఈ స్థపతి అనేది వేద సంస్కృతిలో ఒక ప్రధానమైన విషయం. ఈ ఆలయానికి స్థపతి ఎవరండి అంటే, అందులో ఏది ఎక్కడ ఉండాలి, ఏ విధంగా నిర్మించాలి, ఇవన్నీ తెలిసిన వాడు కూడా ఉన్నాడు. వాడి వల్ల ఆలయం నిర్మాణమైంది. కనుక ఆలయం చూడగానే ఇది నిర్మాణం చేసిన స్థపతి ఎవడండి అని అడిగేవే లేదా? అటు అతడే లేకపోతే ఆలయం లేదు. ఒక అద్భుతమైన ఆలయం చూస్తేనే స్థపతి ఎవడు అడిగేవో, మరి ఇంత విశ్వాలయాన్ని నిర్మించిన స్థపతి ఎవడో ఒక్కసారి అడగ ఆలోచించండి. ఇక్కడ దీని నిర్మాణం చేశాడు. ఒక అద్భుతమైన కట్టడం చూసి అబ్బో అబ్బో అంటావే, జగత్తంత అద్భుతమైన కట్టడం నిర్మించింది ఎవరు? ఆ స్థపతికి నమస్కారము. అది ఆ స్థపతి శివుడు. అంతేకాదు, స్థపతి శబ్దానికి అద్భుతమైన అర్థం స్థాత చాసౌ పాత చేతి స్థపతి. ఇది అర్థం. స్థాత పాత ఈ రెండు కలిపితే స్థపతి అన్నారు ఇక్కడ. స్థపతి 3 శబ్దములు అంటే ఉండువాడు, రక్షించువాడు అని అర్థం. స్థాత అంటే ఉండువాడు, పాత అంటే రక్షించువాడు, స్థపతి అంటే ఉండి రక్షించువాడు అని అర్థం. ఎక్కడుండి రక్షిస్తున్నాడు? ఇప్పుడే ఇందాకడ వింటే మరి అడుగు చెప్తామా అండి ఇక్కడ. ఎక్కడుండి రక్షిస్తున్నాడు అంటే అందరిలో ఉండి అన్నిటినీ రక్షిస్తున్నాడు. జగద్రక్షకుడు పరమాత్మ ఇంకోడు కాడు, అది ఎవరైనా ఒప్పుకుంటారు కదా. జగత్తుని రక్షించే రుద్రుడు ఎక్కడో ఒక చోట కూర్చొని అక్కడ రిమోట్ తిప్పుతూ నడిపెట్లే, అప్రత్యణువులో తానే ప్రవేశించి నడుపుతున్నాడు. అది తెలుసుకోవాల్సినది. ప్రవేశించి ఉంటూ నడుపుతున్నాడు. ఇక్కడ తానే అధిష్ఠించి అనుగ్రహించి జగత్తును రక్షిస్తున్నాడు గనక ఉండి కాపాడువాడు స్థపతి అని అర్థం ఇక్కడ. అటువంటి వాడు వృక్షాణాం పతయే నమః, వృక్షములకు ప్రభువు. వృక్ష లక్షణం అర్థం ఏంటంటే, వృక్షానికి అర్థం చేసుకోవాలి, వృక్షం అనేది మనకి రామాయణంలోను భారతంలో కూడా వృక్షాలతో పోల్చి చెప్తారు అనేక విషయాలు. అలా చెప్పడం ఋషుల భాష, చెట్లతో పోల్చి చెప్పడం కనబడుతుంటుంది అనేక చోట్ల. వేదంలో అయితే కుప్పలు దెప్పలు, ఆ సంస్కారమే రామాయణ భారతాల్లో ఉంది కదా. మరి వేదమేగా రామాయణ భారతాలు, అవే కూడా విషవృక్షాలు కల్పవృక్షాలు రెండూ వర్ణించారు. రామాయణాన్ని కల్పవృక్షంగా దర్శించిన మహాత్ములు ఉన్నారు కదా. అలాగే రాముడు ఒక వృక్షం అన్నాడు రావణాసురుడు. రామవృక్షం రణేహన్మి అన్నాడు. యుద్ధంలో ఇవాళ రాముడు అనే చెట్టు నరికేస్తాడన్నాడు. ఆయన అలా భావించాడు. మహానుభావుడు వ్యాస భగవానుడు అయితే దుర్యోధనుడిని ధర్మవృక్షంగా పోల్చాడు. ఆయన దుర్యోధనుడు ధర్మవృక్షం అయితే నకుల సహదేవులు మన ధర్మరాజు ధర్మవృక్షం అయితే దుర్యోధనుడు పాపవృక్షం. ఈయన మన్యుద్రుమం కానీ దుర్యోధనుడు అధర్మవృక్షం, ధర్మరాజు ధర్మవృక్షం. ధర్మవృక్షానికి కొమ్మలు ఎవరయ్యా అంటే అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ. అలాగే వాళ్ళని రక్షించిన ఋషులు మొదలైన వారందరూ కూడా ఫలాది రూపాలతున్నారు. అయితే ధర్మరాజు అనబడే ధర్మవృక్షానికి మూలం ఎవరయ్యా అంటే కృష్ణుడు అన్నాడు. ఎంత అందమైన వాడు చెప్పాడండి. విష్ణు మూలంట. ఇక ఈయన గారు ఉన్నారు దుర్యోధనుడు, ఈయన అధర్మవృక్షం. వాడికి కొమ్మలు ఉన్నారు బోల్డు మంతమంది. దుష్ట చతుష్టయాలు ఉన్నాయిగా, చతుష్టయాలు ఇంకా 100 మంది కలుస్తారు. దానికి మూలం ఎవడయ్యా అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు. అంటే రెండు చెట్లే, అయితే ఒకటి కల్పవృక్షం ఒకటి విషవృక్షం, ఏది నాటుకుంటావో నీ ఇష్టం అన్నాడు ఇక్కడ. అయితే వృక్షానికి ఒక లక్షణం ఉంది, అందుకే వృక్షంతో పోల్చారు. ఎందుకంటే వృక్షం చూడ్డానికి ఒక్కట్లా కనబడుతుంది కానీ అనేకత్వం ఉంటుంది వృక్షంలో అన్నాడు. నువ్వు వృక్షం అని పేరుకు ఒకటే అంటావు కానీ దానిలో ఎంత భేదం ఉందండి. ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పళ్ళు, పువ్వులు, దేని భేదం దానిదే కనబడుతుంది కదా. అది వృక్షము క్రమక్రమంగా పెరుగుతూ వృద్ధి చెందే లక్షణం కలిగినది ఇక్కడ. అంతేకాదు అది ఛేదించడానికి అనువైనది కూడా అన్నాడు. ఈ లక్షణాలన్నీ ఉన్న దేనికయ్యా అంటే సంసారానికి. ఇది నిరంతరం పెరుగుతూ ఉంటుంది, ఏకల్లా అనిపిస్తున్న అనేక రూపాలతో ఉంటూ ఉంటుంది. ఎంత పెరుగుతుందో తగ్గోయవలసింది కూడా అదే. ఈ లక్షణములు ఉన్నటువంటి ఈ సంసార రూప వృక్షములకు పతి అయిన రుద్రునికి నమస్కారము. ఈ విధమైన భావన చెప్పుకుంటూ ఇది మొదటి నుంచి కూడా మనకి అంతర్యామిగా మనలో ఉండే పరమాత్మను చెప్తున్నాం కనుక వృక్షానికి కూడా ఆ విధమైన అర్థాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోమని శాస్త్రం మనకి అనేక చోట్ల చెప్తుంది. ఏ వృక్షేషు సస్పింజరా, నిన్న కూడా అర్థం చెప్పుకున్నాం. నమో మంత్రిణి వాణిజాయ కక్షాణాం పతయే నమః. మంత్రిణి వాణిజాయ, ఈ రెండు మనం పరిశీలిస్తే మంత్రి అంటే ఒక రాజ్యాంగంలో మంత్రి ప్రధానమైనటువంటి వాడు. మంత్రి అంటేనే మంత్రాంగం నడుపువాడు మంత్రి. మంత్రం అనే శబ్దానికి ఇక్కడ పరంగా మనం అర్థం చెప్పుకోవాలంటే పక్కన వాణిజాయ ఉంది గనక అర్థం ఏం చెప్పుకోవాలంటే ఆలోచన. మంత్రం అంటే ఆలోచన అని అర్థం ఇక్కడ. మంత్రిని అంటే ఆలోచన చేయువాడు అని అర్థం. ఆ మంత్రాంగము నడపగలిగే ఆలోచనాపరులైన మేధావులు కొంతమంది ఉంటారు, వాళ్ళని మంత్రులు అని కీర్తిస్తారు. అంతేగాని ఈరోజు ఏదోలా వచ్చి పదవులు చేజిక్కించేసుకున్న మంత్రుల గురించి నేను చెప్పట్లేదు. శాస్త్రంలో మంత్రి అంటే మాత్రం ఆలోచనాపరుడైనటువంటి మేధావి, దేశక్షేమం కోసం పనిచేసేవాడు. అటువంటి మంత్రుల రూపంతో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. ఎందుకంటే మంత్రాంగం లేకపోతే రాజ్యం లేదు. ఇక్కడ మనకు కనబడే రుద్రులు ఒకటి వేదాంతపరంగా పరమాత్మ స్వరూపాన్ని చూస్తున్నా, కార్యరూపమైన విశ్వం కూడా పరమేశ్వర స్వరూపంగా చూస్తున్నాం గనక ఇందులో కనబడుతున్న భేదములన్నింటిలోనూ ఈశ్వరుని చూడగలగాలి. గొప్ప ఆలోచన చేశాడు ఒకడు, వాడిని మీరేం చేశారు, మంచి ఆలోచన పరుడండి, మంచి వ్యూహాలు పన్నగలడు, ఈయన ఆలోచన వల్ల రాజ్యాంగాన్ని చక్కగా నడపగలము అనుకుని ఒకటి మంత్రిగా పెడతారు. అంటే ఆ మంత్రిలో ఆ ప్రత్యేకమైన ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ అవే తలకాయలు, అవే మాంసపు ముద్దలు, అవే మెదడు, అదే నాడి వ్యవస్థ. కానీ అందులో ఒకడు మేధావి, ఒకడు మూర్ఖుడు, దానికి తేడా ఎవరిచ్చారు? భగవంతుడు అనవద్దు, వాడి వాడి కర్మలకు అనుగుణంగా భగవంతుడు అది ఇస్తున్నాడు. కనుక అద్భుతమైనటువంటి ఆలోచనాపరుడైన మంత్రాంగం నడిపే వాడిలో కూడా పరమాత్మ స్వరూపం ఉంది. కనుక ఆ మంత్రాంగము నడిపే మంత్రుల రూపంలో ఉన్నవాడు ఆయనకు నమస్కారం. వాణిజాయ, వాణిజ్యం చేసే వాళ్ళ రూపంతో ఉన్నవారికి నమస్కారం. దీన్ని బట్టి మన సంస్కృతి కేవలం ఎక్కడో లోకాతీతమైనదో అంతరంగంలో ఉన్నదాని గురించి చెప్పకుండా కనబడే ప్రపంచంలో పరమాత్మను చూడమని నేర్పుతోంది. ఇక్కడ కనుక మంత్రాంగం నడిపే మంత్రుల రూపంతో ఉన్న రుద్రునికి నమస్కారము, వాణిజ్యవేత్త అయిన రుద్రునికి నమస్కారము, మంచి వ్యాపారవేత్తలు వాళ్ళలో కూడా భగవంతుడున్నాడు. కక్షాణాం పతయే నమః. కక్షాణాం అంటే గుబురులు అనర్థం. గుబురులు అంటే ఇతరులు వెళ్ళలేని చోట్లు అనర్థం. అలాంటి గుబురులకు ప్రభు అయినటువంటి వాడు, అంటే అగమ్య గోచరమైనటువంటి ఏ వ్యవస్థలు ఉన్నాయో వాటికి ప్రభు అయినవాడు. అయితే వ్యాఖ్యాతలు వాణిజాయ కక్షాణం అనే మాటకు మంచి అనుబంధం చెప్పారు. ఎందుకంటే ఎవరూ వెళ్ళలేని చోటుకు వెళ్ళి అక్కడ వస్తువులను తీసుకొచ్చి అవి అవసరమైన వారికి అందించేవాడు వాణిజ్యవేత్త. అంతే కదా, మనం పొందలేని వెళ్ళలేని చోట్లకు వెళ్తాడు, తీసుకొస్తాడు, మనకు అందిస్తాడు, అదే వాణిజ్యవేత్త చేసే పని. అందుకు వాణిజాయ కక్షాణాం పతే నమః అనేది అంత అందంగా సమన్వయించారు పెద్దలు. ఇక్కడ మనం పరిశీలించవలసింది, వరుసగా మనం చూస్తున్న సమాజంలో వివిధ రకములైన వృత్తుల వారు, వివిధ రకములైన నైపుణ్యముల వారు కనబడతారు. వారిలో ఆ నైపుణ్యము, ఆ వృత్తిగతమైన సమర్థత భగవత్ స్వరూపంగా చూడమని దీనిలో బోధిస్తున్నాడు. ఇక్కడ ఇందులో ఎవరు గొప్పవాళ్ళండి? మంత్రులు గొప్పవారా? వాణిజ్యవేత్తలు గొప్పవాళ్ళా? లేక ఉపవీతులు గొప్పవాళ్ళ? ఎందుకు ఉపవీతని దగ్గరికి వెళ్ళండి. ఉపవీతిని అంటే యజ్ఞోపవీతం ధరించి యజ్ఞాది కృత్యములు చేసేటువంటి బ్రాహ్మణులు. ఆ రూపంతో ఉన్న రుద్రుడికి నమస్కారం. అందుకే సామవేదంలో ఒక మంత్రం ఉంది, ఆది బ్రాహ్మణమీశానం. ఆది బ్రాహ్మణుడైన శివునికి నమస్కారం అని. అంటే శివుడు ఆది బ్రాహ్మణుట్ట, మొదటి బ్రాహ్మణుడు. మనకి ఇతర మతాలు దాడికి వచ్చి ఒకనొక అయోమయం ఏర్పరిచి పరస్పర విద్వేషాలు ఏర్పరిచిన తర్వాత ఒకరంటే ఒకరికి పడకపోవడం ఎక్కువైపోయి వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడడానికి కూడా భయపడే రోజులు వచ్చాయి. అవునా లేదా అండి? ఇక్కడ ఎందుకంటే మన స్వరూపం మనకు తెలియకపోవడం వల్ల, లేనిపోని చెత్త అంతా నూరి నూరి పోయడం వల్ల వర్ణం పేరెత్తితేనే భయం. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఒక విధంగా పరస్పర వర్ణ ద్వేషములు ఎక్కువైపోయాయి. పోనీ కులాతీత వర్ణాతీత వ్యవస్థ ఉంటుందా అంటే, ఇప్పుడు నన్ను కుల సంఘాలు ఇదివరలో వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు లేవు. ఎందుకంటే ఏ కులము లేక అందరు మానవులు ఒకే కులం అనే రోజు రావాలని కోరుకోవచ్చు, తప్పేం లేదు. కానీ సాధ్యమేనా? ఒకవైపు మేము అందరికీ అతీతులమనే నాయకులు ఏం చేస్తున్నారో తెలుసు. ఆ కులానికి ఈ కులానికి వాడు ప్రసన్నం చేసుకోకపోతే వాడికే గతి లేని పరిస్థితులు ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడున్నాం? వ్యవస్థ పూర్తిగా పోలేదు. కొట్టుకోవడానికి పేర్లు ఉన్నాయి, పేర్లు మిగిలేగానే వ్యవస్థ లేదు. అది వచ్చింది బాధ. కానీ ఇప్పుడు చెప్పిన ఈ వ్యవస్థ ప్రతి సమాజంలో ఉంటుంది, ప్రతి నాగరిక సమాజంలో ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఒక నాగరిక సమాజంలో ఆలోచనాపరులు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, పరిపాలకులు ఉంటారు, యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు, ఉత్పత్తి చేసేవాళ్ళు ఉంటారు, జ్ఞానంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఏ సమాజంలో ఉండరు చెప్పండి? అందరూ ఒకేలా ఉండరు. అందరూ సమానంగా ఉండే చోట ఒక్కటే బూడిద. అక్కడందరూ సమానమే, బూడిదలో అందరూ సమానమే. అవునా లేదా అండి? ఇక్కడ కానీ జగత్తు ఉన్నంతకాలం సమానత్వం ఉండదు. కనుక సమానత్వాన్ని సాధిద్దాం అనుకోవడం అనేది అసాధ్యమైన అంశం. కావలసింది సమానత్వం కాదు, సామరస్యం. తెలుసుకోండి ఇక్కడ, సమన్వయం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఎలా ఏర్పడుతుందంటే, దేని ప్రాధాన్యం దానికి ఉందని తెలుసుకుంటే చాలు. ఒక తోటలోకి వెళ్ళి చామంతి, గులాబీ, మందార పువ్వులు, మల్లె పువ్వులు ఉంటాయి. ఒక ఆయన మందార పువ్వు బాగుంటుందండి, చామంతి పచ్చగా ఇంతే ఉంటుంది అన్నాడు. ఇంకా అది దానికంటే మరీ చిన్నదండి, మల్లె పువ్వు నాకు నచ్చదు అన్నాడు ఒకడు. ఇంకా ఎంత నాజుగ్గా చిన్నగా ఎంత అందంగా ఉంటుందో మల్లె, అది చూడండి ఎర్రగా ఎంత తాకులు వేసుకుని బాగుండదు అండి మందారం. వాళ్ళిద్దరిని మనం ఏమంటాం? మూర్ఖులు అంటాం. అలాగే సృష్టిలో వీడు గొప్ప, వాడు గొప్ప అనేవాళ్ళని కూడా అదే విధంగా అనాల్సింది. ఇక్కడ ఈ దృష్టి మనం కలిగి ఉండాలి ఇక్కడ. అందుకు దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది సమాజంలో. అందుకు సమాజం అనేటటువంటి ఒక మహావ్యవస్థ నడవడానికి ఒక ఆలోచనాపరుడు ఎంత అవసరమో ఒక వ్యాపారవేత్త అంతే అవసరం. ఇది తెలుసుకోవాలి. అంతేగాని వ్యాపారవేత్తలను పట్టుకుని స్మగ్లర్లని ఇలా వాగాడు అంటే వాడు దేశానికి, ధర్మానికి, మానవత్వానికి ద్రోహం చేస్తున్నాడని అర్థం తెలుసుకోండి. సమాజంలో స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇక్కడ. అయితే అవినీతి, దుర్మార్గం ఎక్కడున్నా తప్పే, వ్యవస్థలో దోషం ఉండదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ, గమనించవలసిన అంశం. ఎందుకంటే మానవుడు కనుక వీడి లోపాలు వీడు ఎక్కడుంటే అక్కడ చూపిస్తాడు. దానికేముంది ఇక్కడ? అది తీసుకొచ్చి వ్యవస్థకు అంట కట్టకూడదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు ఎందులో ఉంటాయంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉంటాయి, వాళ్ళ కోడ్లో ఉంటుంది. పాలనలో మాత్రం కనబడదు, అది వేరే విషయం. కానీ దాన్ని గౌరవించవలసిందే కదా, అది తెలుసుకోవాల్సినది. కనుకనే రుద్రం చూపిస్తున్న ఒక అద్భుతమైన సామాజిక స్వరూపాన్ని పరిశీలించాలి. ఇంకా తర్వాత ఇంకా విజృంభిస్తాడు మహానుభావుడు. దీన్ని బట్టి ఎలాంటి సమాజ స్వరూపాన్ని మన ఋషులు ఆవిష్కరించారో చూడండి. దీన్ని అనుసరించి రుద్రమనగా కేవలం ఆధ్యాత్మికవాదులు కూర్చునే చోటు లేక ఇళ్లలో నిద్ర పట్టక వచ్చి కొనకడానికి తగిన చోటు అని మాత్రం కాదు. గమనించవలసింది ఆలోచన రేకిస్తున్నాడు సమాజంలో ప్రతివాడికి అవసరమైన జ్ఞానం ఇదండి ఇక్కడ. అందుకే యజ్ఞోపవీతం ధరించిన విప్రుడు ఎంత అవసరమో, మంత్రాంగం నడిపే రాజ్యాన్ని నిలిపే మంత్రి అవసరం, వాణిజ్యవేత్త అంత అవసరమే. ఇది చూపిస్తూ నమో భువంతయే వారివస్కృతాయ ఓషధీనాం పతయే నమః. ఇక్కడితో వర్ణ వ్యవస్థ చర్చ పూర్తయింది అనుకోవద్దు, మరి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడతాడు ఎవరు, మా ఋషి నేను కాదు, మళ్ళీ వస్తుంది అక్కడికి. నమో భువంతయే, భువంత అనే మాటకి భువంతనోతీతి భువంత అని అన్నారు. అంటే విశ్వమంతా వ్యాపించినవాడు, భూమి యందు విస్తరించినవాడు, భూమిని విస్తరింపజేయవాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే భూమిని విస్తరింపజేసే వాళ్ళంటే ఎవరండి, రైతులు. వాళ్ళు భూమిని విస్తరింపజేస్తారు, లేకపోతే భూమి భూమిగానే ఉంటుంది, కానీ వాడు దున్నుతాడు, అనువుగా మారుస్తాడు, దాని నుంచి పంటలు పండిస్తాడు, ఆ స్వరూపమే మారిపోతుంది. పచ్చగా పరచబడినటువంటి సస్యములు, ఎంత అద్భుతమైన నైపుణ్యం. అందుకు భువంతయే క్షేత్రాణాం పతయే అన్నప్పుడు పాలకులు గురించి చెప్పాడు. భూముల్ని పాలించే వాళ్ళంటే రాజులు. భువంతయే భూమిని విస్తరింపజేసేవాడు అన్నప్పుడు రైతు. ఆ రైతు రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, వ్యాపారవేత్తలో ఉన్న రుద్రునికి నమస్కారం, మంత్రాంగం నడిపే రుద్రునికి నమస్కారం, ఉపవీతం ధరించిన రుద్రునికి నమస్కారం, అంటే సమాజంలో ప్రతి వృత్తి రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని చెప్పడంతో అంతా భగవత్ స్వరూపంగా చూపడం నేర్పుతోంది. ఇందులో మరొక అర్థం ఉందండి, నమస్కారాలు ఎందుకు చేయాలి అంటే ఎవరిని తక్కువ చేయకు, వాడి లోపల ఈశ్వర చైతన్యం ఉంది. ఒక వ్యాపారవేత్త లేకపోతే నీ ఒళ్ళు వస్తువు నీకు ఎక్కడ దొరుకుతాయి, కనుక నీకు వస్తువులు ఇవ్వడానికి ఆ వ్యాపారవేత్త బుద్ధిలో ఆ నైపుణ్యాన్ని ప్రవేశింపజేసి అతడి ద్వారా నిన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇలా నువ్వు ప్రతి వాడిలో భగవద్ రూపాన్ని చూస్తే ఎవరినైనా తక్కువ చూడగలవా, ఇది నేర్పుతోంది సమాజం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారండి, అది. ఏ వృత్తిని తక్కువగా కానీ వృత్తి నిర్వహించేవాడిని తక్కువగా కానీ చూడరాదు. అతడు కూడా నా వృత్తి తక్కువేమో, అవతల వాడి వృత్తి గొప్పదేమో అని హీనత్వ భావం అతనికి రాకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్, అది గొప్ప విషయం. ఎవడి ధర్మం గొప్పదంటే ఎవడి ధర్మం వాడికి గొప్ప. తన ధర్మాన్ని తన వృత్తిని గౌరవంగా ప్రేమించేవాడే నిజమైన గొప్పవాడు, తద్వారా వాడి సమాజానికి ఉపయోగపడుతున్నాడు. కనుక సమాజ గమనంలో ప్రతివాడిది వాడి వంతు పాత్ర వాడుకున్నది. ఒక పెద్ద మిషన్ నడుస్తుందంటే అందులో బిగించే నట్టు మొదలుకుని అన్నిటికీ ఎంత ప్రాధాన్యం ఉంటుందో, సమాజం అనే యంత్రంలో వీళ్ళందరినీ భగవత్ స్వరూపంగా చూడు అంటున్నాడు. లేకపోతే ఒక బుర్రకు వ్యాపారం చేసే తెలివితే అట్లుంటాయి, ఇంకో బుర్రకు అది ఉండదు. వాడికి ఉత్పత్తి చేసే తెలివితే అట్లుంటాయి, ఇంకొకటికి ఆలోచించే తెలివితే అట్లుంటాయి. అందరికీ అన్ని ఇవ్వడు కదా భగవంతుడు, ఒక్కొక్కళ్ళు ఒక్కడికి పెడతాడు, అంతా కలిపి ఈశ్వర స్వరూపమే కదా, కనుక అన్నీ ఆయనవే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడి వాడి యొక్క పూర్వ సంస్కార విశేషం బట్టి భగవంతుడు ఆయా ఉపాధుల్లో వాడి బుద్ధికి ఆ నైపుణ్యాన్ని అందిస్తాడు. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఆ బుద్ధికి ఆ నైపుణ్యాన్ని ఆ ఈశ్వరుడు వాడి పూర్వజన్మ కర్మను అనుసరించి ఇస్తాడు. అందుకే అది కూడా మనం గర్వించడానికి లేదు. ఇదే సమయంలో ఈ భావంలో గర్వానికి అవకాశం లేదు. నేను వాళ్ళు వ్యాపారవేత్త, నన్ను మించిన వాడు లేడని వాడు అనుకోకూడదు, నేను గొప్ప జ్ఞాని అని వీడు అనుకోకూడదు. ఇవాళ నీ పుర్రెకి ఇదివరకు సంస్కారం బట్టి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఇది ఆయనే ఈ రూపంలో నాలో ఉన్నాడని వినమ్రంగా ఉన్నావా సద్వినియోగం చేసుకుంటావు, అహంకరించేవా ఉన్నది ఊడగొట్టి తర్వాత ఏది జన్మ వస్తుంది నీకు తెలియదు, తెలుసుకో ఇక్కడ. కనుక ప్రతి వారిలో కనబడేటువంటి ఆ స్పార్క్, ఆ స్కిల్, అది ఈశ్వర స్వరూపము. ఇది పరిశీలించాలి. ఆ వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క అహంకారం కాదు ఇక్కడ నువ్వు చూస్తున్నది. ఆ వ్యక్తి ద్వారా సమాజంపై నీ వైపు ప్రసరించేటటువంటి ఒకనొక నైపుణ్యము పరమేశ్వరుని విభూతి. ఇది విభూతి యోగ దర్శనం అంటారు. అందుకే రుద్రం ఒక విభూతి యోగం, రుద్రం ఒక విశ్వరూప సందర్శన యోగం అని మొదటి రోజు చెప్పింది గుర్తుందా, 5 రోజులు అయిపోయిందండి అక్కడ. అది అలా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ తెలుస్తుంది. విభూతి యోగం అంటే ఇదే. విభూతి యోగం అంటే మనకి భగవద్గీతలు చూపిస్తున్నాడు, అంటే కొన్ని వస్తువుల్లో ఒక గొప్ప వస్తువు ఉంటుంది, దాన్ని భగవత్ స్వరూపంగా ఉపాసించడం మొదలుపెట్టు. అలా క్రమంగా అంతా భగవంతుడు అనేది అప్పుడు అర్థమవుతుందని స్వామి చెప్పాడు. అంటే కొన్ని వస్తు సముదాయాల్లో ఒక వస్తువు, కానీ ఇందులో రుద్రం గొప్పతనం ఏంటంటే కనబడే ప్రతి వస్తువులో ఉండే గొప్పతనానికి నమస్కరించు అన్నాడు. ఈ విభూతి యోగం మరికొంచెం మరొక కోణాన్ని మనకు అందిస్తున్నది ఇక్కడ. అది రుద్రం ఒక విభూతి యోగం. ఈ ప్రార్థన వల్ల మనకేం ప్రయోజనం, మంత్రుల రూపంలో రుద్రుడికి నమస్కారం, వాణిజ్యవేత్తల రూపంలో రుద్రుడికి నమస్కారం సరే, ఇది ఒక పాఠం చెప్పినట్టుందే తప్ప ఇది పట్టుకుని అభిషేకం చేస్తే నాకేం వస్తుందండి ఇక్కడ దీనికి. ఇందుకు ఇన్ని వృత్తులు ఎందుకు చెప్పారు కదా, మనం ఈ సమాజంలో ఉన్నాం, ఈ వృత్తులు వాళ్ళ వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆ వృత్తుల నైపుణ్య రూపంలో రుద్రుడు అక్కడున్నాడు, వాళ్ళని నువ్వు రుద్రుడిగా నమస్కరించడం వల్ల నీ బ్రతుక్కి వాళ్ళ నుంచి ఏ ప్రమాదం కలగకుండాను వాళ్ళ నుంచి నీకు కావలసినవి ఇచ్చేటట్టు వాళ్ళ బుద్ధిని ఆయన ప్రేరేపించి అనుగ్రహిస్తాడు. అందుకు ప్రార్థన చేయాలని. అందుకు ఇక్కడ ప్రతి వృత్తి వాళ్ళని ఎందుకు చెప్తున్నాడంటే తద్రూపమైన రుద్రుడు నిన్ను అనుగ్రహించగాక. అంటే రుద్రం చదువుకుని వెళ్తే వ్యాపారవేత్త మోసం చేయడు, వాడు బుద్ధిని రుద్రుడు పట్టుకున్నాడు కదా నీకు అనుకూలంగా మారుస్తాడు, ఇది ప్రయోజనంగా. అలాగే ప్రతివాడు వృత్తివాడి నుంచి నీకు ప్రయోజనం ఈశ్వరుడే ఇస్తున్నాడు అని ఎరుక నీకు కలిగించిన ఒక ప్రయోజనం ఆ ఈశ్వర రూపమైనటువంటి ఆ వృత్తి రూపంలో లభించేది నీకు అనుకూలంగా ఉండేటట్టు చేయడం మరొక ప్రయోజనం. ఈ రెండు, ఒకటి జ్ఞానాన్ని ఇస్తే ఇంకొకటి బ్రతుకు సాఫీగా జరగడానికి కావలసిన అనుగ్రహాన్ని కూడా అందిస్తున్నది. ఇక్కడ భువంతయే ఇది అర్థం. ఇక్కడ భూమిని విస్తరింపజేయవాడు వారివస్కృతాయ, ఇదో అందమైన మాట. వారివస్కృతాయ అనే శబ్దానికి కూడా రకరకాల అర్థాలు చెప్పారు. ఇక్కడ మరొక అర్థం ఏంటంటే వరివస్య అంటే భగవత్ పూజ కైంకర్యం అని అర్థం. అలాంటి కైంకర్యం చేసేవారు ఎవరో వారి యందు ఉన్నటువంటి వాడు కనుక వారివస్కృతాయ అనే మాట చెప్పారు ఇక్కడ. అంటే భగవానుడు భగవద్ ఆరాధన చేసేవారి రూపంలో ఉంటాడు అని చెప్తున్నాడు ఇక్కడ. భగవద్ ఆరాధన చేసేవారు కూడా భగవద్ రూపులే. ఇది వచ్చేటప్పటికల్లా భక్తునికి భగవంతునికి భేదం లేదనే విషయాన్ని ప్రస్తావన చేసి చూపిస్తున్నాడు ఇక్కడ. దీనికి అనేక రకాలైనటువంటి విశేషాలు కనబడతాయి. వారివస్కృతాయేత్యనేనచ భక్తకాయస్తత్వక్త అన్నాడు. అకాయో భక్తకాయస్యాత్ అని ఒక మాట అన్నది. ఈశ్వరుడికి శరీరం లేదండి, ఉందా? ఒకవేళ శరీరం ధరించినా మళ్ళాంటి శరీరం కాదు కాబట్టి మనకు కనబడే అవకాశం లేదు. కానీ మీరు ఈశ్వరుడికి ఏదో ఇవ్వాలనుకుంటారు, అప్పుడు ఏం చేయాలి? ఈశ్వరుడికి శరీరం లేదు కదా. అంటే శరీరం లేని ఈశ్వరుడికి శరీరం ఎవరయ్యా అంటే భక్తుల శరీరమే శరీరం అన్నాడు ఇక్కడ. ఎంత అందమైన మాట ఇక్కడ. అకాయ భక్తకాయస్యాత్. ఎందుకంటారా, ఈశ్వరుడు అందరిలో ఉంటాడని పెద్ద మాట పక్కన పెట్టండి, కానీ ఈశ్వరుడు నాలో ఉన్నాడని స్పృహ ఉన్నవాళ్ళు అంతమంది. భగవంతుడు ఎవరిలో లేండి, అందరిలో ఉన్నాడు. ఈ గొడవలు వచ్చినప్పుడు మాట్లాడతారు. కానీ భగవంతుడు అందరిలో ఉన్నాడని స్పృహ మనకి ఎప్పటి వరకు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, నిజంగా ఉంటుందా? ఇది ప్రశ్న వేసుకోవాలి. భగవంతుడు అందరిలో ఉన్నాడంటే మన నాలో ఉన్నాడు కదా, నాలో ఉన్నాడని స్పృహ ఉంటే ఎలా ఉంటారండి? భగవంతుడు మనలో ఉన్నాడు అంటే ఒక్క క్షణం కూడా తప్పు చేయం. ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఒక ఆఫీసులో బాస్ ఉన్నాడంటే కింద స్టాఫ్ చాలా బాగా పనిచేస్తారు. బాస్ సెలవు పెట్టి ఎక్కడికైనా వెళితే ఇంకా వీళ్ళు కోతుల్లాగే తిరుగుతుంటారు. అరే పై అధికారి ఉన్నాడంటేనే నువ్వు ఆఫీసులో జాగ్రత్తగా పనిచేస్తున్నావే, జగత్తుకి పై అధికారి ఈ జగత్తులో గమనించుకుంటూ ఉన్నాడంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి? ఇక్కడ ఉండలేకపోతున్నాం. కానీ ఉన్నాడని స్పృహ. అందుకే పూజలన్నీ ఎందుకు చేయడం అంటే ఆయన ఉన్నాడని స్పృహ నిలబడ్డం కోసం, ఆయన గమనిస్తున్నాడని. అప్పుడు పరోక్షంలో కూడా అబద్ధం ఆడలు, తప్పు చేయలు, ఉన్నవాడి మీదే దృష్టి ఉంటుంది. ఇక్కడ అలా అర్చన చేసేవాడే వరివస్య చేయివాడు, వారి వస్కృతులు. అలాంటి వారి రూపంలో ఉన్నవాడంటే భక్తుల రూపంలో ఉన్న భగవంతుడికి నమస్కారం. భగవద్ ఆరాధకులు సమాజంలో వాళ్ళు ఉంటారు, వాళ్లే మనకు యోగులు, మహాత్ములు. వాళ్ళని వెళ్ళి ఆశ్రయిస్తున్నాం. ఎలాగైతే ఆహారం కోసం మీరు ఒక రైతును ఆశ్రయిస్తున్నారో, ఇతర వస్తు సముదాయం కోసం వాణిజ్యవేత్తను ఆశ్రయిస్తున్నారో, అడ్మినిస్ట్రేషన్ కోసం పాలకులను ఆశ్రయిస్తున్నారో, ఆశీర్వచనాల కోసం ఆచార్యుల దగ్గరికి కూడా వెళ్తున్నారు కదండి. ఇక్కడ వాళ్ళు సమాజంలో మనకు అవసరమే. వాళ్ళు వారి వస్కృతులు. వాళ్ళ దగ్గర మనకి లేని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే నిరంతర ఈశ్వర స్పృహ, నిరంతర ఈశ్వర చింతన, ఈశ్వరుడు తప్ప అన్యము పట్టని సాధన ఉంది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇక్కడ. అందుకు వాళ్ళు ఎవరి రూపం? శివరూపమే అది చెప్తున్నాడు ఇక్కడ. అందు అటువంటి భక్తుల్ని తృప్తిపరిస్తే భగవంతుని తృప్తిపరిచినట్లే. అందుకు భక్త ముఖేన భగవతో భోక్తృత్వం ఆవిష్కృతం అని ఒక మాట చెప్పారు. భక్తుడి ద్వారానే భగవంతుడు తింటాడు. అందుకు ఒక భక్తుడికి మీరు ఏదైనా ఇస్తే అది భగవంతుడికి ఇచ్చినట్లే. ఎందుకంటే వాడు నిరంతరం తలంచుకుంటున్నాడు కనుక వాళ్ళు కూర్చున్నాడు ఆయన, కనుక వాడికి ఏది ఇచ్చినా ఆయన గెలిపోతుంటుంది ఇక్కడ. అందుకే అటువంటి రూపాలతో ఉన్నవాడికి నమస్కారము. ఓషధీనాం పతయే నమః తర్వాత మాట. ఓషధులకు పతయైన వాడు. అయితే వారి వస్కృతాయిక మరొక అర్థం చెప్పారంటే వ్యవసాయాది కృత్యములు చేసి జలవ్యవస్థ, వారి అంటే జలం, ఆ జలవ్యవస్థ నియంత్రించేటటువంటి వారి రూపంతో ఉన్నవారు అని కూడా అర్థం చెప్పారు. రెండూ బాగున్నాయి సమాజంలో. ఎందుకంటే భువంతయే ఓషధీనాం పతయే నమః మధ్యలో మనం పరిశీలించినట్లయితే భూమిని విస్తరింపజేయవారు, జలాదుల్ని విస్తరింపజేయవారు కూడా అన్నారు. లేకపోతే ఎక్కడో నది ఉంటుంది, వీడిక్కడ పంటలు పండిస్తున్నాడు. అంటే ఆ నదీ జలాల్ని పొలాలకు అందించే ఒక వ్యవస్థ వాడు ఏర్పరుస్తున్నాడు. ఎన్ని తెలివితే అట్లండి. ఏమండి ఇంత సైన్స్ డెవలప్ అయింది, మానవుడు మేధావి అయిపోతున్నాడు, ఇంకా దేవుడిని నమ్ముతున్నారా అంటే మానవుడికి ఆ మేధావితనం ఇచ్చిన దేవుడికి నమస్కారం అండి అనాలి. అది తెలుసుకోవాలి. కనుక ప్రతి దానిలో ఎప్పుడు ఎవడికి ఏది ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. కనుక వాడిలో ఆ రూపంలో ఉన్నాడు. లేకపోతే నీటి చుక్క రాని చోట్లకు కూడా ఆ జల వ్యవస్థను నడిపి చేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ జలరూప వ్యవస్థని నియంత్రించేవాడు పరమాత్మ. మనం ఇక్కడ వ్యవసాయం గురించి అంటున్నాం. అసలు ఈ భూమి మీదకి గగనమండలం నుంచి జలాన్ని పంపించి వర్షాది రూపాలతో అందించే సూర్యభగవానుడి రూపంలో ఎంత పెద్ద అగ్రికల్చరిస్ట్ అండి. గట్టిగా ఆలోచిస్తే సూర్యుడు గురించి ఎప్పుడైనా ఆలోచించండి, ప్రతి మనం అనుకునే ప్రతి వృత్తి నైపుణ్యం సూర్యుడిలో కనబడుతుంది. ఆయనంత శ్రమజీవి మరొకడు కనబడ్డు. ఆయన స్వీపర్, ఒప్పుకుంటారుగా మీరు. తన కిరణాలతో ఎంత చెత్త తీసి పారేస్తున్నాడు మహానుభావుడు. ఆయన కనబడకపోతే కంపు పురుగు అన్నీ ఉంటాయి, రాగానే కిరణాలు స్వీపర్లా పనిచేస్తున్నాయి. ఆయన పెద్ద డాక్టర్, ఇది ఒప్పుకుంటే ఇరుతాం మనం. ఆయనే కిరణాలు తగిలితే చాలా రోగాలు పోతున్నాయి. అంతేకాదు పంటలు పండించేవాడు ఆయనే, అన్నపతి. ఆయన వల్ల వృక్షాలకు ఆహారం వస్తుంది. జలం, అరే నీకు ఏతాములు వేసి నీటి తోలేవాడినే పెద్ద రైతు అంటున్నావే. ఆకాశంలో మబ్బులు ఏర్పరిచి మబ్బుల నుంచి వానలు కురిపించే ఆయనంత రైతుని ఒక్కసారి పరిశీలించండి. భగవంతుడు ఇన్ని వృత్తులు కనబడతాయి. కనుకని పరమాత్మలో ఇన్ని వృత్తులు చూడడం అంటే ఆ స్కిల్స్ అన్నీ ఆయనలో ఉన్నాయి. అక్కడ లేనిది ఇక్కడికి రా తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ పిల్లలకే తల్లిదండ్రుల లక్షణాలు వస్తాయి. జగత్తుకి తండ్రి ఆయన, ఆయనలో ఉన్న నైపుణ్యాలే జగద్రూపంలో జీవులందరికీ పంచుతున్నాడు ఇక్కడ. కనుక ప్రతి వృత్తిలోని ఉన్న నైపుణ్యం ఆ సూర్యమండలంలో మీరు చూస్తున్నారా లేదా? మరి ఆ సూర్యమండలాంతర్గతమైన రుద్రుడు ఆ సూర్యమండలము ద్వారా భూమి యందు ఇన్ని రకాల శక్తులను ప్రసరింపజేస్తూ జీవుల్లో కూడా ఒక్కొక్కరు బుద్ధిలో ఆ శక్తులు నడుపుతున్నాడు అంటే చూడవలసిన తీరు చూడండి. అందుకే ఇక్కడ చూసే రుద్రుడు సర్వజీవులకు అంతర్యామి, విశ్వానికి శాసకుడు, విశ్వరూపుడు ఎంతో సూర్యమండలాంతర్వర్త అయ్యి మన బతుకు నడుపువాడు కూడా అంతే. తెలుసుకోవాల్సింది ఇన్ని నైపుణ్యాలు ఇందులో మనం దర్శిస్తున్నాం. అందుకే ఇన్ని నైపుణ్యాల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ఓషధీనాం పతే నమః, ఓషధులకు పతి అన్నారు. రుద్రుడు ఏడిపిస్తాడు, ఆనందింపజేస్తాడు, రెండు కదా. ఔషధులకు ఆ లక్షణం ఉంది తెలుసా? మనం తినే ఆహారం కూడా ఔషధే. అందుకే ఔషధం మేము బుజ్జతామన్నారు శంకర భగవత్పాల్ వారు. మందు తినట్టు అన్నం తినని, అంటే మొహం చేదుగా పెట్టి తినమని కాదు ఇక్కడ అర్థం. ఔషధం ఆరోగ్యంకి హితమని ఎలా తీసుకుంటావో అన్నం కూడా నీ ఆరోగ్యానికని తిను, అంతేగాని రుచుల కోసం మరిగి తినకయ్యా, నియమంగా తిను, ఔషధమే బుజ్జత అని చెప్పడంలో ఇది ప్రధానమైన ఉద్దేశం. మనం తినేవి అన్నీ ఔషధాలేనండి. ధాన్యం ఔషధం కాదు, ఇవన్నీ ఔషధాలే. అందుకే అనారోగ్యం వస్తే ఇంట్లో జీలకర్రే కడుపు నొప్పి తగ్గిస్తుంది. నువ్వు తింటే ఆహార పదార్థం ఆరోగ్యానికి పెడితే ఔషధం అయింది, చూసారా? అందుకే అమూలం ఔషధం నాస్తి అన్నారు ఇక్కడ. అంటే ప్రతీది ఔషధమే అని చెప్తున్నారు ఇక్కడ. అన్ని ఔషధాలు ఎవరివి? ఈశ్వరుడు స్వరూపు. ఔషధుల నుంచి తయారైంది ఔషధం. కానీ ఔషధులన్నీ ఆయన రూపములే. ఈ ఔషధులు ఎన్నున్నాయో భూమి ఎందు ఇక్కడ. ఆ ఔషధులన్నిటికీ పతి. ఇది నమస్కారం చేసుకుని ఏముందని వేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని మనకు అలుగు సామెత ఉంది. ఆ మందులు తేడా చేస్తే ఎక్కడికో పోతున్నాం. ఇప్పుడు ఔషధి ప్రమాదకరం కాదా? ఏడిపిస్తోంది ఔషధి. అంతేకాదు లోపల ఒక అనారోగ్యం ఉంటే, ఒక పనికిరాని క్రిమో కీటకం ఉంటే మీరు మందు వేస్తున్నారు. అప్పుడు ఆ మందు మిమ్మల్ని బాగు చేస్తుంది. మిమ్మల్ని బాగు చేయాలంటే అది ఏం చేయాలి? లోపలికి వెళ్ళి ఆ క్రిమినో కీటకాన్ని సంహరించాలి. అంటే దానికది రుద్ర ఏడిపిస్తుంది, వీడికి ఆరోగ్యం అవుతుంది. కానీ ఒకడు ఒకడు నవ్వించాలని ఇక్కడ ఏడిపించక తప్పదండి, తప్పదు. కనుక రెండు లక్షణాలు చూశారు. ఇప్పుడు ఔషధిలో కూడా రుద్ర లక్షణం కనబడుతుంది. ఏడిపించేదది, ఆనందింపజేసేది అదే. అందుకే నాకు చాలా దయ ఎక్కువ అండి, అందుకే స్నానం చేయడం మానేశాను అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే ఒంటి నిండా ఉన్న క్రిమికీటకాలు పోతాయేమో స్నానం చేస్తే అని. అలాగే దయామయుడు వాటిని కాపాడుకుంటాడండి. ఇది అర్థం చేసుకోవాల్సింది. అక్కడ రుద్రుల్లో అవి తీసిపారేయాల్సింది ఇక్కడ. కనుక ఏవి తీసిపారేయాలో ఏవి ఉంచాలో ఇది వ్యవస్థ. అయితే మనకే అవి తీసిపారేస్తుంటే అమ్మయ్య అనిపిస్తుంది, కానీ అవి ఎంత ఏడుస్తున్నాయి మనకేం తెలుసు. కనుక ఏడుపు ఆనందం కూడా రిలేటివ్. పని మాత్రమే పరమేశ్వర స్వరూపం, జరుగుతూనే ఉంటాయి తెలుసుకోండి ఇక్కడ. అవి జరుగుతుంటుంది. ఔషధులు, ఔషధులకు ప్రభువు అయిన వాడు. ఒక రోగహరణ శక్తి ఒక ఔషధులో ఉంది అంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు. కనుకనే రోగం ప్రారంభం కొద్దీ వస్తుంది, సరైన ఔషధం ఈశ్వర అనుగ్రహం కొద్దీ దొరుకుతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఔషధులకు ప్రభు అన్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఒక అనారోగ్యానికి ఒక మందు ఉంటే సకాలంలో దొరకదు, వాడున్న ప్రాంతంలో దొరకదు. అటువంటిప్పుడు వాడు వెళ్ళిపోవలసిందే. కానీ ఔషధీనాం పతే నమః ఈశ్వరుని నమ్ముకుంటే సకాలంలో సరైన ఔషధాన్ని ఇచ్చి అనుగ్రహించగలడు. అందుకే మందు వాడినప్పుడు భగవంతుడిని తలంచుకోవాలి, మన సంస్కృతి అది. అన్నం తిన్నప్పుడు భగవంతుడిని తలంచుకోవాలి. అందుకని ఎలా పెడితే ఎలాగ, ఎక్కడ పెడితే అక్కడ తినేసేటటువంటి వాళ్ళకి కనీసం తినేటప్పుడైనా ఈశ్వర స్మరణ చేయకపోతే బుద్ధికి సద్బుద్ధి ఎప్పుడు పుట్టదు. అందుకే ఈనాటి సమాజంలో ఎక్కువ మందికి ధర్మబుద్ధి లేదు, ఈశ్వరుని అస్తిత్వంపై విశ్వాసం లేదు, మంచి చెప్పినా ఎక్కట్లేదు. ఎందుకంటే ఆహార శుద్ధి లేకపోవడం వల్ల అన్నాడు. ఇక్కడ ఆహారం ఎప్పుడు శుద్ధమవుతుంది అంటే హైజీనిక్గా వండితేనండి, అప్పుడు శుభ్రమవుతుంది కానీ శుద్ధి కాదు. ఆహారం శుద్ధి అయ్యేది ఈశ్వర స్మరణ చేతనే, ఇది తెలుసుకోవాల్సినది. కానీ ఔషధీనాం పతయే నమః అనే మాటను మనం ఒక్కసారి నమస్కరించుకుని ఎలా ఈశ్వరుణ్ణి ఈశావాస్యమిదం సర్వం అనే మాటలో చూపిస్తున్నాడు. నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతయే నమః. ఇక్కడ మనం గమనించితే రకరకాల సైనికుల వ్యవస్థ చూపిస్తారండి ఇక్కడ. ఎందుకంటే ఒక రాజ్యం నడిచేటప్పుడు క్షేమం అవసరం, ఆ క్షేమం కలిగించే పరాక్రమవంతులు అవసరం. అంతేగాని పరాక్రమం కూడదు, అంతా శాంతి, అందరినీ ప్రేమించుము. ఈ కబుర్లు వినడానికి బాగుంటాయి కానీ అందరినీ ప్రేమించరు. బుద్ధుడు ఇట్లే చెప్పాను అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ మేము బుద్ధుడినే నమ్ముతున్నామని దేశాల వాళ్ళు ఎన్ని అణ్వస్త్రాలు సిద్ధం చేసుకున్నారో తెలుసుకోండి. అంతేకాదు పక్క దేశాల మీద అన్యాయంగా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతుంటారు. అరే ఇదేమిట్రా అంటే మీరు సహనంగా ఉండాలి, మీకు శాంతి చాలా అవసరం, మీకు పరమత్ సహనం ఎక్కువ అని మనకు చెప్తారు. ఎందుకయ్యా అంటే మనం సహనంగా ఉంటే వాడు ఎంతైనా హింసించవచ్చు, అందుకోసం అంతే కదా. అరే ఏమిట్రే అన్యాయం అంటే ఈ మధ్య ఇంటాలరెన్స్ పెరిగిపోతుందండి ఇండియన్స్కి అంటాడు వాడు. దాని మీద సభలు సమావేశాలు అంటే మేము ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని ద్రోహాలు చేసినా, ఎన్ని మార్పులు చేసినా నువ్వు నేరెత్తకూడదు, నువ్వు నేరెత్తిరి తప్పు అంటే మా మీద జాడలు జరుగుతున్నాయో అని మేము ధర్నాలు చేస్తాం. మొగుండు గట్టి మోసాలు ఎక్కిందంటే అది అర్థం. ఇక్కడ అర్థమైన వాళ్ళకి అర్థమైంది. ప్రతాపం ఉండాలండి, జాతికి లేనిపోని సహనము శాంతి నేర్పి చేతకాని వాళ్ళని చేసిన తర్వాత ఈ దేశం పతనం అవడం ప్రారంభమైంది. తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం, ఎవరికి ఏది కావాలో అది కావాలి. అందుకే యుద్ధం ఎందుకు, ఈ రక్తపుకూడు తినడం ఎందుకు, దానికంటే బెటర్ ఏంటంటే భిక్షాటనం చేసుకు బతకడం బెటర్ ఏమో కృష్ణ అన్నాడు. ఓరి మూర్ఖుడా నపుంసకుళ్ళ మాట్లాడుకురా అని మొట్టిక వేశాడు పరమాత్మ. ఆయన మొట్టిక వేశారు కనుక అర్జునుడు బాగుపడ్డాడు. అలా మొట్టికాయ వేసే వాళ్ళు లేకపోవడం వల్ల అదే ఒక మతమే మొత్తం దేశాన్ని దెబ్బతీసింది. గ్రహించిన వాళ్ళు గ్రహించుంటారు. ఇక్కడ ఎవడి ధర్మం వాడు పాటించాలి. ప్రతాపం అవసరం, ప్రసన్నత ఎంత అవసరమో ప్రతాపం అంత అవసరం, ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ రక్షణ కోసం, ఆక్రమణ కోసం కాదు. ఇతరుల ప్రతాపాలు పరాక్రమాలు ఆక్రమణలకు వినియోగిస్తుంటారు. మనం కనీసం ఆత్మరక్షణకు కూడా వినియోగించుకోకపోతే ఇంకెందుకండి. ఇక్కడ నీ ఇంటికి అంత సెక్యూరిటీ పెట్టుకుంటావే, నీ డబ్బు పోతుందేమో అని జాగ్రత్త పెట్టి అలారం సిచ్యుయేషన్ పెట్టుకుని దానికి ఎక్కడ నీ సెల్ ఫోన్తో కనెక్షన్ పెట్టుకుని మధ్య చూస్తూ ఉంటావే. అరే నీ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఆ పని ఎందుకు చేయ, ఇది ఆలోచించారు ఇక్కడ. అందుకు దేశాన్ని రక్షించుతూ ప్రతాపాన్ని చూపించే యోధుల్లో కూడా రుద్రుడు ఉంటాడు. ఆ యోధుల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం చేయాలి. అలా నమస్కరిస్తే నీపై నిన్ను దాడి చేయాలని వచ్చిన యోధుడిలో రుద్రుడిని నమస్కరిస్తే వాడి వల్ల నీకు ప్రమాదం లేకుండా తిప్పేస్తాడు. అలాగే నిన్ను రక్షించడం కోసం తప యుద్ధం చేస్తున్న యోధుల్లో రుద్రుడికి నమస్కారం చేస్తే వాడికి పరాక్రమం విజయం వచ్చేటట్టు చేస్తాడు. అందుకు నమస్కరించాలండి ఇక్కడ. ఎందుకంటే యోధుల్లో రుద్రుడు అంటే ఇక్కడి నుంచి మన తరపున యుద్ధం చేసేవాడు యోధుడే, మన మీద యుద్ధం చేసేవాడు యోధుడే. ఏ యోధుడికి నమస్కరించాలండి అన్నాడు ఒక ఆయన. ఇద్దరికీ నమస్కరించి పోయింది ఏముంది అన్నాడు. ఇద్దరులో రుద్రుడు ఉన్నాడు కదా. అంటే ఏం చేయాలంటే అక్కడలో రుద్రుడు నిన్ను బాధించకుండా నీకు అనుకూలమైపోవాలి, ఇక్కడలో రుద్రుడు వాడిని బాధించి విజయం సాధించాలి. ఇది నమస్కరించాలి, తప్పేం లేదండి. ఎందుకంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అప్పులు బాధలు పోతాయి అని చెప్పగానే ఎన్నో అప్పులున్నాయని సంతోషించాడు. ఇంకొక ఆయన వచ్చి ఒక మాట అంటున్నాడు, వాళ్ళ బాధలు చెప్పారు, అప్పులు ఇచ్చిన వాళ్ళ బాధల గురించి ఏమంటారు, వాళ్ళు తీర్చకుండా ఎంత ఏడిపిస్తున్నారో, వాళ్ళకైతే మీరు అంగారకుడు సుబ్రహ్మణ్యుడు ఇచ్చారు, మా బతికేమిటి అని, మీరు కూడా సుబ్రహ్మణ్యుడిని ఆరాధించండి అని చెప్పాం. నేను అప్పులకు సంబంధించిన బాధలు అంటే తీర్చేవాడి బాధ, ఇచ్చిన వాడి బాధ, రెండు బాధలు రుణ బాధలే. ఇద్దరిని అనుగ్రహించాలి పరమాత్మ. వీడికి తీరాలి, వాడు తీర్చాలి. వీడికి తీరే అదృష్టం, వాడికి తీర్చే అదృష్టం ఇవ్వాలని రుద్రుడికి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ అప్లై చేసుకోవాలి, రెండు వైపులా నమస్కరించుకోండి. ఇది ఆలోచించవలసిన అంశం. యోధులు ఎలా ఉంటారో చూపిస్తారండి. నిజంగా రుద్రంలో యుద్ధ విద్యలు భలే కనిపిస్తాయి. అసలు రుద్రంలో కొన్ని మంత్రాలను ఎలా ధ్యానం చేయాలంటే, యుద్ధానికి సిద్ధమై రథమెక్కి కూర్చొని త్రిపురాసురుని దహనం చేసి అమ్మవారి వైపు చూసి చిరునవ్వు నవ్వుతున్న రుద్రుణ్ణి ధ్యానం చేసి రుద్రం చదవమన్నారండి ఇక్కడ. అందుకే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అక్కడ వచ్చారు త్రిపురాంతకాయ. అసలు నిజానికి రుద్ర మంత్రాల్లో అది భాగం కాదు, కానీ వైదికమైనవే. వైదికమైన రుద్ర శబ్దములని ఋషులు అక్కడ పెట్టారు. అందుకే మనం అనువాక పరంపరలో అర్థం చెప్పుకోకుండా ఇవాళ చెప్పాం, త్రిపురాంతకాయ ఉన్నాడు అక్కడ అటువంటి మహానుభావుడు. అందుకే ధనుస్సు పట్టుకుని రుద్రుడికి నమస్కారం నుంచి కనబడుతున్నవాడు వాడే త్రిపురాంతకుడు అయినటువంటి పరమేశ్వరుడు. ఆయన్ని మించిన యోధుడు మరొకడు ఉంటాడండి ఇక్కడ, అలాంటి వాడు. అందుకే యుద్ధ విద్యలో ఉన్న నైపుణ్యమంతా కూడా రుద్రుడే. ఆ కారణం చేతనే కృష్ణ పరమాత్మ అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవులను అనుగ్రహిస్తూ వ్యాసుని ద్వారా ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశం పంపిస్తాడు. ధర్మరాజు ముందుగా దాన్ని ఉపదేశం పొంది అర్జునుడికి ఉపదేశిస్తాడు. అప్పుడు అర్జునుడు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఆయన అనుగ్రహించారు. ఇప్పుడు సర్వదేవతల అస్త్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ అర్జునుడు ఎక్కడ పాశుపతాస్త్రం ప్రయోగించలేదు. అస్త్రం ప్రయోగించనక్కర్లేదు, మంత్రం కదా. అస్త్రం వీడిని అనుసంధానం చేస్తున్నది, వీడిని రక్షిస్తూ ఉంటుంది. ప్రయోగించవలసిన అవసరం లేదు, అదొక రహస్యం. అంతేకాదు శివానుగ్రహం లభించడం చేత అర్జునుడు విజయం సాధించాడు. కనుక విజయానికి శివుడు కావాలి, అది ప్రధానం. అంతేకాదు యుద్ధ విద్యలకు ఈశ్వరుడు గురువుగా, పరశురాములు వారు గురువు రుద్రుడే. ఇలాగా యుద్ధంలో ఉన్న రకరకాలైనటువంటి నైపుణ్యం, యుద్ధం అంటే అవతలవాడిని వీడు బాధడం అనుకున్నారా, యుద్ధానికి ఎన్ని రకాల వ్యవస్థ కావాలి, అవన్నీ రుద్రంలో కనబడతాయండి. మంత్రి కావాలి, అదేవిధంగా దండనాథుడు కావాలి, రకరకాల సైనికులు కావాలి. అందుకే పత్తీనాం పతయే నమః. పత్తీనాం అంటే రకరకాల సైన్య బలాలని కలిపి పత్తి అంటారు. ఒక్కసారి భారతం చదవండి, అక్షౌహిణుల సేనలు వర్ణిస్తాడు. అంటే వారు గురించి అంత వర్ణించేటప్పుడు అది భారతదేశంలోనే 5000 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడే ఒక యుద్ధం, ఒక వ్యూహం, పద్మవ్యూహం, ఈ వ్యూహం, ఆ వ్యూహం అన్ని వర్ణించినప్పుడు అంత అద్భుతమైన టెక్నాలజీ వర్ణించారంటే నా దేశం ఏనాడో నాగరికంగా ఎంత అభివృద్ధి సాధించిందో ఆలోచించండి. ఇంకొక రహస్యం అది, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కనుక తెలుసు, యుద్ధంలో బుద్ధిశక్తి బాగా పనిచేస్తుంది అండి. అంతేకాదు అనేక రకాల ఇన్వెన్షన్స్ యుద్ధంలోనే జరుగుతాయి. ఇక్కడున్న వస్తు సముదాయాన్ని శత్రువుకు దొరకకుండా మరొక తోటకి చేర్చాలంటే ఏం చేయాలి, వెంటనే అప్పటికప్పుడు ఆలోచన చేయాలి, అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా రవాణా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా యుద్ధంలో అప్పటికప్పుడు చికిత్సలు చేయాలి, దానికి తగ్గ వైద్య వ్యవస్థ. అంటే యుద్ధంలో కూడా మళ్ళీ అన్ని నైపుణ్యాలు ఉంటాయి చూడండి ఇక్కడ. అది యుద్ధం చాలా ప్రధానమైన అంశం, ఆలోచించవలసినది. ఎందుకు యుద్ధం అనే విషయం చెప్పారు ఇక్కడ. యుద్ధం ఎప్పుడు ఉంటుంది సమాజంలో, యుద్ధం లేకుండా ఏది ఉండదు. ఘర్షణ అది ఉంటూనే ఉంటుంది ఇక్కడ. ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. మన శరీరంలో ఎంత యుద్ధం జరుగుతుందో అనుకుంటున్నారు? మనం పీల్చే గాలి, తాగే నీరు, వీటి వల్ల నానా చెత్త లోపలికి వెళ్తూ ఉంటే శరీరం డిఫెన్స్ సిస్టమ్ ఎంత యుద్ధం చేస్తుందో. కానీ ప్రపంచం నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది. అందుకే వేదాంత విద్య అయినా సరే యుద్ధ భూమిలో నిలబెట్టే చెప్పాడు అంటే అర్థం జ్ఞానానికి యుద్ధానికి ఉన్న సంబంధం పరిశీలించండి ఇక్కడ. అందుకే శారదాదేవిని వర్ణిస్తూ శస్త్రవిద్యా సరస్వతి శారదా శరసంధాన శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి అని నామాలు కనబడతాయి. అందుకే చండీ సప్తశతిలో శుంభని శుంభ సంహారం చేసిన అమ్మవారు శారద, మహాసరస్సుడు ఆవిడ. ఎంత పరాక్రమం అండి, ఏది వీణ వీట మీటుకుంటూ కూర్చుంటుంది అనుకున్నారా? అసలు బుద్ధిశక్తి అంతా యుద్ధాలను పరిచేస్తుంది. నువ్వు ఒకలా దెబ్బతిద్దామని వెళతావు యుద్ధానికి, శత్రువు ఒక వ్యూహం వేస్తాడు, అప్పటికప్పుడు నీ బుద్ధిశక్తి పనిచేసి ప్రతి వ్యూహం వేయాలి. అంటే బుద్ధి ఎంత పనిచేయాలి? అందుకే పత్తీనాం పతయే నమః. మనకి అక్షౌహిణి ఇలాంటి గణంలాగే పత్తి ఒక గణన. పత్తి అంటే దేన్ని పత్తి అనాలో శాస్త్రం చెప్తుంది. ఏక రథో గజచ ఏకో నరా పంచపదాతయ త్రయశ్చ తురగా తజ్ఞై పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథం, ఒక గజం, 5 పదాతులు, 3 గుర్రాలు ఉంటే దాన్ని పత్తి అనాలి. ఇలాంటి పత్తులు ఎన్నో కలిస్తే ఒక మరొక సంఖ్య అవుతుంది, ఇలాంటివి ఎన్నో కలిస్తే అక్షౌహిణి అవుతుంది. అలా ఆ పత్తి అనే యూనిట్ మొదలుకొని అన్ని రకాల యూనిట్లకి ప్రభువు గనక పత్తీనాం పతయే నమః. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? అంటే వాణిజ్యవేత్త నుంచి, వ్యవసాయదారుడి నుంచి, మంత్రాంగం నడిపేవారు నుంచి సైనిక వ్యవస్థ వరకు వ్యాపించిన రుద్రస్వరూపాలకు నమస్కారము. వీరందరిలో నైపుణ్యం. ఒక ఆయన అన్నాడు, నాకు నెత్తురు చూస్తే భయం అండి, తట్టుకోలేను అని. అలాగ డాక్టర్ అనుకుంటే డాక్టర్ అనేవాడు ఉండడు సమాజంలో, తెలుసుకోండి. ఇక్కడ అందరూ అలా అనుకుంటే డాక్టర్లు ఎక్కడ పుడతారండి? కనుక అదంటే భయం లేని ఒకనొక వ్యవస్థ ఒకరికి పెట్టాడు ఆయన, వీడికి అది పెట్టలేదు. అలాగే 10 అడుగులు వేసేటప్పటికల్లా నీరసం వచ్చేవాడు ఒకడు. ఎంత కష్టమైన చలిలోనైనా, వానల్లోనైనా, ఎండల్లోనైనా, ఆహారం దొరక్కపోయినా శరీర పటుత్వంతో పర్వత శిఖరాగ్రాల వైపు వెళ్ళి ఏకాగ్రమైన బుద్ధితో శత్రువుపై యుద్ధం చేసేవాడు నీ సరిహద్దుల్లో నిలబడ్డ రుద్రుడే, శివుడే. వాడికి నమస్కరించక్కడా. కానీ ఆయుధం పట్టుకు నిలబడ్డటువంటి యోధుణ్ణి కూడా రుద్రాన్ని నమస్కరించగలిగేటటువంటి సంస్కారాన్ని ఇచ్చిన భారతీయ మహర్షులకు నమస్కారం. ఏమి సమాజ స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు వాళ్ళు రుద్రులే. ఇప్పుడు చూడండి ఎవరు తక్కువ. పైగా ఆరు వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారో తెలుసా? అది ఏమిటో యుద్ధం అన్నప్పుడు ఆయుధం పట్టుకుని వచ్చు రేయ్ నరుస్తాడు ఒక్కసారి. అరుపుకే కొంతమంది భయపడిపోతారు. పైగా అరుపుతో అవతల వాడిని వణికించేస్తారు. వెళ్ళి కొట్టగానే వాడు ఏడుస్తాడు, ఉచ్చైర్ఘోషాయ. ఆ ఎలుగెత్తి వస్తూ శత్రువుల్ని కకావికలం చేస్తున్న రుద్రునికి నమస్కారము. అలా దూకుతున్న యోధుల్ని చూడాలి. అమ్మవారు యుద్ధం చేసినప్పుడు గర్జనలకి అనేక మంది రాక్షల గుండెలాగిపోయి వర్ణించింది సప్తసతి. హనుమంతుడు యుద్ధం చేస్తున్నప్పుడు తీనో లోక హంకుతే కాంపై అన్నాడు మహానుభావుడు తులసీదాస్. ముల్లోకాలుని హాంక్, హాంక్ అంటే గర్జన, ముల్లోకాలుని గర్జనకి వణుకుపోయి స్వామి అన్నాడు ఇక్కడ. అందుకే ఆయన గర్జన అంత గొప్పది. లేకపోతే తోక కొట్టి జబ్బ తరుచుకుని జయచ్చతి బలో రామో లక్ష్మణచ్చ మహాబల అని ఘోష చేసాడా లేదా? ఆ ఘోషకు ఏమైంది? లంకల్లల్లాడిపోయింది. అది ఉచ్చైర్ఘోషాయ. వాడెవడు? హనుమంతుడు. మన్ రుద్రుడే. కనుక రుద్రుడు హనుమంత రూపంలో కనబడుతున్నాడు. ఉచ్చైర్ఘోషాయ. అంతేకాదు ఆ లంకను ఏడిపించేశాడు. మొత్తం కొట్టి ఏడిపించాడు, తగలెట్టి ఏడిపించాడు. ఆక్రందయతే అటువంటి స్వరూపం. అంటే మరి రుద్రుడికి ఒక రూపం చూపించాలి కదండి మా హనుమంతుడిది. అంతేకాదు అక్కడ యుద్ధం చేసిన రామచంద్రమూర్తి రుద్రుడే, లక్ష్మణస్వామి రుద్రుడే. మన ఇక్కడ ధర్మబద్ధంగా యుద్ధం చేసిన వాళ్ళని పాజిటివ్గా చూడాలి. అందుకే అదే నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతే నమః, నమ కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతే నమః. కృత్స్నవీతాయ అంటే ఒళ్ళంతా కప్పుకున్నా, అంటే కవచము వేసుకున్నా అని అర్థం. యోధులు కవచం వేసుకుంటారు కదా. అందుకే మహానుభావుడు భట్టభాస్కరుడు వ్యాఖ్యానం చేస్తూ కృత్స్నవీతాయ అంటే సమస్త శరీరాన్ని కవచంతో కప్పుకున్నటువంటి వాడు. యుద్ధాలు చేసే యోధులు కవచాన్ని పైన శిరస్త్రాణం, అదేవిధంగా కంఠము నుంచి కవచం, అటుపై వస్త్రములు ఇవన్నీ ధరిస్తారు కదా. దానితో డాలు, భుజాలకు కూడా, కంకణాలకు, చేతులకు కూడా కొన్ని రకాల తొడుగులు ధరిస్తారు. ఇలాంటివన్నీ కప్పుకుని ఉన్నటువంటి యోధుల రూపంతో ఉన్న రుద్ర నీకు నమస్కారము. అంతే కదా ఆ కట్టుకుని ఏం చేస్తున్నాడు? యుద్ధంలో పరుగెడుతున్నారు యోధులు. ధావతే పరుగెడుతున్నారు. సత్వనాం, ఆ పరుగెడుతున్న యోధుల్లో కొంతమంది యోధులకు నాయకులుగా ఉంటారు. అలాంటి బలవంతులైన యోధులకి నాయకుడిగా ఉండే రుద్ర నీకు నమస్కారము. సత్వనాం పతయే నమః, ఇది అర్థం. దీన్ని బట్టి యుద్ధం చేస్తున్న రుద్రులు ఎందరు కనబడుతున్నారండి? ఇవాళ మనం ఇక్కడ శారదాదేవి మందిరంలో, శృంగేరి వారి పీఠంలో, సంపత్నగర్లో కూర్చొని మొత్తం ప్రపంచాన్నంతటినీ 3D చూస్తున్నాం. అవునా లేదండి? ఇక్కడ అన్ని రకాల వృత్తులు, సమాజ స్వరూపం, ఆఖరికి ఏ శ్రమ లేకుండా సరిహద్దుల దగ్గర యుద్ధ దృశ్యాన్ని కూడా చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు. సత్వనాంపతే నమః, బలవంతులైన వాళ్ళందరూ ప్రభువులుగా కవచాలు ధరించి యుద్ధంలో మహోత్సాహంతో వీరులుగా పరుగు తీస్తున్నటువంటి రుద్రునికి నమస్కారము. ఇది ఒక అర్థమైంది కదా. మరొక అర్థం, మరొక అర్థం ఎందుకు చెప్పుకోవడం అంటే నీ భావం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా గ్రహించు. ఈ రెండు అర్థాలు శాస్త్రసమ్మతమే. నాకు ఏది తోస్తే అది గ్రహిస్తాను కాదు, శాస్త్రం ఏం చెప్తే అది గ్రహిద్దాం. ఇంకొక అర్థం చూపిస్తున్నాడు. కృత్స్న వీతాయ. కృత్స్న అంటే సమస్తము, వీత అంటే వ్యాపించిన, అంతటా వ్యాపించిన రుద్రునికి నమస్కారము. ఇది కృత్స్న వీతాయ. పరమాత్మ రూపం వచ్చిందా? ధావతే పరిగెడుతున్నవాడు. పరిగెత్తడం అంటే అర్థం ఏమిటి? అంతటా వ్యాపించిన వాడు ఎక్కడ పరిగెడతాడండి? ఇదో పెద్ద ప్రశ్న. మనం ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తాలంటే అక్కడ లేకపోతేనే ఇక్కడి నుంచి వెళ్తాం. అంతటా ఉన్నవాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఇది కూడా ఆలోచించాల్సింది. ఉన్న చోటుతోనే పరిగెడుతుంటట. ఏమిటో ఆలోచిద్దాం. ఇక్కడ అంతటా వ్యాపించాడు కదా ప్రపంచం. ఈ ప్రపంచం ఎలా ఉంది? నిరంతర చైతన్యవంతంగా నడుస్తూనే ఉంది, అవునా లేదా? ఇక్కడ మన మానాన మనం కూర్చున్న అణువులో కూడా నిరంతర చలనం ఉంది, నిరంతర చైతన్యం ఉంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ తిరుగుతున్న న్యూక్లియస్ చుట్టూ నిరంతరం గమనం ఉందా లేదా చూడండి. కానీ ప్రపంచం నిరంతర గమనం ఉంది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు వ్యాపించిన వాడు చైతన్య రూపమై చేతనత్వాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అలా అంతటా ఉన్నాడు, అందరిలో నిరంతర గమనశక్తిగా ఉన్నటువంటి వాడు. ఇది ఒక అర్థం. అంతేకాదు అంతటా ఉన్నాడు, పరిగెడుతున్నట్ట. ఎవరు వెంట పరిగెడతాడయ్యా అంటే సత్వనాం పతయే నమః. మరొక అర్థం చెప్తున్నారు, సత్వనాం అంటే సత్పురుషులు, అంటే భగవంతుని ఆశ్రయించినటువంటి ధార్మికులు, మంచి ప్రవర్తన చేసేవారు, వారికి ఆయన ప్రభువు. ఏమంటే అందరికీ ప్రభువే కదండి, వారికే ప్రభువా అంటే మరి భక్తవత్సలను ఎందుకన్నారు? మరి భక్తులకు ప్రత్యేకత ఇవ్వకపోతే ఎలా అండి? భక్తుడైన ఒకటే, మామూలు వాడైన ఒకటే, అందరినీ ఎలుకుంటాడంటే ఇంకా ఆయన గొప్పమండి. సర్వసమత్వం అంటే వారి అర్హతకు తగ్గట్టు వారిని అనుగ్రహించడం సర్వసమత్వం. అంటే అందరికీ ఒకటి కాదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద ఆఫీస్ అధికారి ఉంటాడు, వాడు ఆఫీసులో అందరినీ సర్వసమానంగా చూస్తాడు. అంటే ఎగ్జిక్యూటివ్కి ఏ జీతమో క్లర్క్కి అదే జీతం ఇస్తాడని అర్థమా? సర్వసమానత్వం అంటే అర్థం ఏంటి? వాడి పనికి తగ్గ జీతం వాడికి ఇస్తూ వాడిని క్షేమంగా చూడడం. అదే కదా పరమేశ్వరుడు కూడా అలాగే వారి కర్మలకు అనుగుణంగా చూస్తూ వారిని అనుగ్రహిస్తాడు. ఇది ఈశ్వర సమానత్వం అంటే ఇది అర్థం అండి. అంతేగాని అంతా సమానం అంటే ఎక్కడ సమానమో చెప్పుకున్నాం కదా బూడిదలోనే, మనం ఆ సబ్జెక్టు గురించి మాట్లాడట్లేదు. కనుక సర్వసమానత్వం అంతటా సమానుడే, కానీ తనను ఆశ్రయించిన భక్తుల పట్ల మాత్రం భగవాను ఎల్లవేళ రక్షిస్తుంటాడు. అందుకు సత్వనాం పతయే నమః, సత్పురుషుల్ని భక్తుల్ని కాపాడుతుంటాడు. ఎలా కాపాడుతుంటాడంటే వాళ్ళ వెంట పడి పడి కాపాడుతాడు. ఆ వెంట పడ్డమే పరిగెత్తాడు, అదే దావతే. మరి దీని ప్రమాణం చెప్పాలి కదా, శాస్త్రంలో శివుడు ఎలా పరిగెడతాడో చెప్పాడు. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. బ్రహ్మవివర్త పురాణంలోని వాక్యం ఇది. ఎవడైతే మహాదేవ 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 అనుకుంటూ తనను తాను మరిచిపోయి వెళ్ళిపోతూ ఉంటాడో వాడు వెనకాల శివుడు వెళుతూ ఉంటాట. ఎలా వెళతాడంటే దూడ వెంట ఆవు వలె. ఇది వర్ణన. ఎంత అందమైన వర్ణన అండి. ఇక్కడ దూడ ఉత్సాహంతో పరిగెడుతూ ఉంటుంది, ముందేమిటో వెనకేమిటో తెలుసుకోదు అది. అరే ఇంత చెంగు చెంగును దూకుతోంది, దీనికి ఏం ప్రాణాంతకము అని వెనకాల ఆవు కనిపెట్టుకుంటూ వెళుతుంటుందట. అలాగా భవిష్యత్ ఏమిటో భూతమేంటో తెలియక భగవత్స్మరణలోనే వెళ్ళిపోతున్న జీవుడికి వాడు వెనక పరిగెత్తుకుంటూ కాపాడుతుంటాడు పరమాత్మ. అది చెప్పాడు ఇక్కడ. దానికి ఉపమానం ఏం చెప్పాడయ్యా అంటే దూడ వెంట ఆవు వలి. ఎంత అందమైన ఉపమానం. పైగా ఏమి కవండి వ్యాసుడు, వత్సం గౌహు ఇవ గౌరీశ, దూడను ఆవు వలె గౌరీశుడు పరిగెడతాడు అన్నాడు. అంటే ఆయన ఒక్కడే పరిగెత్తాడు, ఆవిడ కూడా పరిగెత్తుంది. ఆవిడకో లక్షణం ఉంది, ఆయన ఇటు పరిగెడతాడు పరిగెత్తడం వదలు దాన్ని. అందుకే వాళ్ళిద్దరు అనపాయులు, శివశక్త్యాయుక్త. కనుక ఆయన పరిగెడుతుంటే ఆవిడ పరిగెడుతుంది. అంటే మహాదేవ అంటే వాడి వెనకాల వాళ్ళిద్దరు అమ్మ అయ్యా ఇద్దరు పరిగెడతారు కనుక భక్తుడు అమ్మయ్యా అని హాయిగా ఉండొచ్చండి ఇక్కడ. అంత అందమైన మాట అండి ఇక్కడ. అది అందుకే అంతటా వ్యాపించి ఉన్నవాడు సత్వనాంపతి కనుక వాళ్ళ వెనకాల ధావతే. అందుకో భక్తుడిని అడిగట్ట, భగవంతుడు ఎందుకండి అంతటా వ్యాపించాడంటే వాడు ఏమి సమాధానం చెప్పాడు తెలుసా? నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అంతటా వ్యాపించాడు అన్నాడు. ఎంత రమ్యమైన మాట. కనుక ఈ వాక్యంలో మీరు మహాయోధ అయినటువంటి శివుని దర్శించాలి, భక్తవత్సలుడి కాపాడే పరమాత్మని దర్శించాలి. ఇందులో ఏది సత్యం? రెండూ సత్యమే, కానీ రెండోది మనకు హాయిగా ఉంది. అటువంటి స్వరూపానికి మనం నమస్కారం చేసుకుంటూ ఈ అనువాకంలో ఎన్ని రకాలైనటువంటి వృత్తులు వైభవాలు కనబడ్డాయి చూద్దాం. తర్వాత వృత్తులోకి వెళుతున్నాం. విశేషాలు మూడవ అనువాకం, ఇందులో మళ్ళీ 17 యజస్సులు, ఇవి ఉభయతో నమస్కారములు. నమస్సహమానాయ నివ్యాధిని ఆవ్యాధినీనాం పతయే నమః. ఇవి కూడా యుద్ధంలో ఉన్న గొప్పవాళ్ళ గురించి ఇందులో అనేక వర్ణనలు ఉంటూ ఉంటాయి. హింసించే వాళ్ళు అనేక రకాలు, ఆయుధాలు పట్టుకొట్టే వాళ్ళల్లో సైనికులు ఉంటారు, పోలీసులు ఉంటారు, దొంగలు ఉంటారు. వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి నైపుణ్యాలు ఉన్నాయి. కానీ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళందరికీ నమస్కారమైన సమాజంలో సహమానాయ, గొప్ప మాట సహమాన అనే దానికి రెండు అర్థాలు. అణచివేయగలగడం, ఇతరుల్ని నిగ్రహించగలిగే సమర్థత కలవాడు. అది చాలా అవసరం కదా యోధుడికి. అందుకే సహమానాయ అంటే శత్రువులను అణచివేసేవాడు. ఇంకొక అర్థంలో ఎన్ని అపరాధాలు చేసినా సహించేవాడు అన్నారు. ఇది కూడా వెంటనే భక్తిపరంగా అర్థం చేసుకుంటున్నాం. రెండవ అర్థం కూడా చాలా గొప్పదే, శత్రువులను అణచివేసేవాడు. ఈ మంత్రం ఎందుకు చదువుకోవాలండి? అంత యోధుణ్ణి ఎందుకు తలుచుకోవాలి? మనం భగవంతుడిని ఆశ్రయించాం గనక మనకి ఏ ప్రమాదాలు పొంచున్నాయో తెలియదు, ఏ దుష్టశక్తులు మన మీద దాడి చేయబోతున్నాయో తెలియదు. మనల్ని రక్షించేవాడు అంత వీరుడై ఉచ్చైర్ఘోషాయ అన్నట్లుగా ఉంటూ శత్రువులను అణచివేసేవాడు మన పక్కనుంటే మనకు ధైర్యంగా ఉంటుంది. కనుక ఎవడు రుద్రుణ్ణి ఆశ్రయించాడో వాడు సరైన రక్షకుడు కలవాడు. ఇది తెలిసింది కదా, ఎవడు రక్షకుడు అర్థమైంది కదా. అవసరమైతే మనల్ని బాధించే వాళ్ళని బాధించగలిగేవాడు మహారక్షకుడు. అందుకే మన భగవానుడు అటువంటి వాడు, సహమానాయ. కనుక నా శత్రువుల్ని శిక్షిస్తాడు సరే, కానీ ఇన్ని తప్పులు చేస్తానే నన్ను ఏం చేస్తాడు, నిన్ను క్షమిస్తాడు. అది గొప్ప విషయం. అందుకే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహన్ని సమ్మయ పుత్రోయమితమా మత్వ లేదా దాసోయమితమా మత్వ క్షమస్వ పరమేశ్వర. ఆయన అంత సహనం ఎవరికున్నదండి ఇక్కడ? లేకపోతే ఇలా బ్రతుకు వెళ్ళమారుతుందంటే ఎన్ని క్షమించాడు గనుకనో అది. అందుకు సహనం అంటే ఆయనే. నమస్సహమానాయ రెండు. అవ్యాధినీనాం పతయే నమః. అలాగే నివ్యాధిని అనే మాట ఉన్నది ఇక్కడ. నివ్యాధిని ఆవ్యాధినీనాం అంటే అర్థం ఏంటంటే, ఒకటి శత్రువుల్ని చక్కగా గట్టిగా కొట్టగలిగే సమర్థత కలవాడు నివ్యాధిని. ఆవ్యాధిని అంటే మొత్తం బాధగలిగే సమర్థత కలవాడు. అంటే కొట్టడాల్లో వెరైటీలు అనమాట. గట్టిగా కొట్టడం ఒకటి, మొత్తం కొట్టడం మళ్ళీ కోలుకోకుండా అన్ని రకాలుగా దెబ్బ కొట్టగలిగేవాడు అంటే సమూల శత్రునాశకుడు. ఇది దీని యొక్క అర్థము. నమ కకుభాయ నిషంగిణే. కకుభాయ, కకుభ అనే శబ్దానికి గొప్పవాడు అని అర్థం. సృష్టిలో గొప్ప గొప్ప వారి రూపంలో ఉన్నటువంటి వాడు. పైగా యుద్ధ సంబంధమైన వర్ణన కనుక, యుద్ధాల్లో కూడా అనేక యోధులు ఉంటారు కానీ అందులో పరమవీర చక్రం లాంటి గొప్ప వాళ్ళు ఉంటూ ఉంటారు ఇక్కడ. అలాంటి వీరుల్లో మళ్ళీ గొప్ప వీరులైనటువంటి వారు నిషంగిణి. నిషంగిణి అనేటువంటి మాటకి ఇక్కడ విశేషంగా అనేక రకాలైనటువంటి ఆయుధ సామగ్రి కలిగినటువంటి వాడు అర్థం. ఖడ్గము ధరించినవాడు, ఆయుధము ధరించినవాడు. కనుక ఒక మహా యోధుడై ఆయుధం ధరించి రుద్రుడు నమస్కారము. ఇక్కడి నుంచి ఇలా వరుసగా వచ్చేటువంటి ఆయుధాల గురించి ఇక చెప్పక్కర్లేదు, దీని మీద మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం దీనిలో ఏం చెప్తున్నాడంటే, ఆయుధాలు పట్టుకున్న సైనికులతో పాటు ఆయుధాలు పట్టుకు తిరిగే దొంగల గురించి వర్ణన. ఈ అనువాకం అంతా దొంగల వర్ణన అండి. దొంగల్లో ఇన్ని వెరైటీలు ఉంటారంటే అప్పటికే మన దేశంలో దొంగల వ్యవస్థ అంత బాగా ఉండేదన్నమాట అని అర్థమవుతుంది. ఎన్ని రకాల దొంగలు చూడండి. తస్కరాణాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, ముష్ణతాం పతయే నమః, ప్రకృంతానాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ఇలాగా అరణ్యానాం పతయే నమః, ఇన్ని రకాలుగా వస్తాయి. వీళ్ళందరూ దొంగల్లో వెరైటీలు అన్నాడు ఇక్కడ. తస్కర, తస్కరులు అని ఎవర్ణనాలి అంటే, దానికి ముందు స్థేనానాం పతయే నమః, తర్వాత తస్కరాణాం పతయే. తస్కర అంటే ప్రకట చోరులు, అంటే కనబడుతూ దొంగలించగలిగిన నేర్పరులు. మనతో మాట్లాడుతూనే ఉంటాడు, బాగున్నారా అంటాడు, భుజం మీద చేసి తరుస్తాడు, వెళ్ళిపోతాడు, జేబులో పర్సు ఉండదు. ఎంత తెలివైనవాడండి వాడు. పశ్యతోహరులు అంటారు వాడు, చూస్తూ ఉండగానే దొంగిలించగలిగేటువంటి మహానుభావులు అన్నారు ఇక్కడ. స్థేనానా గుప్తచోరులు అన్నారు ఇక్కడ. అంటే వాడు కనబడ్డు దొంగిలించిపోతాడు వీడు, గుప్తచోరులు. ఇంకోటి స్థాయూనాం పతయే నమః. స్థాయూనాం అంటే వంచనా శిల్పంలో ఆరితేరిన వాళ్ళ. అందుకే దాని ముందు వంచతే పరివంచతే అన్నాడు ఇక్కడ. అంటే మోసగించే వాళ్ళు, బాగా మోసగించే వాళ్ళని విశేషణం కూడా మనకి. అంటే ఒకడు బలి వంచన చేసేనంటాడు, నీ కూడా దొరుకుతాడు, నిన్ను మించిన వాడు గుర్తుపెట్టుకో. తాడిని తన్నేవాడు కూడా ఉంటే తలదన్నేవాడు కూడా అన్నాడు సామెత. అందుకే సృష్టిలో ఈ శిల్పం మనకు బాగా కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, దొంగలు కాని వారెవరు? దొంగలు అనబడి కేవలం పోలీస్ స్టేషన్లో బోర్డులో పెట్టేవాళ్లే కారు, చాలామంది ఉంటారు. అవునా లేదా అండి? కొందరు వేషాలు వేసుకుని పాలక స్థాయిలో కూడా ఉండొచ్చు. దానికేముంది, వంచితే పరివంచితే ఎంత చక్కగా చేస్తుంటారో. మనం ఎంత అలవాటైపోయామంటే దొంగతనానికి. ఏమండి, వాడు ఇన్ని కోట్లు తిన్నాడు, వీడు ఇన్ని కోట్లు తిన్నాడు, కనుక వాడినేమో ఎంచుకోకండి అంటే, ఇప్పుడు తినని వాడు ఎవడండి, కనుక ఎవడినైనా ఎంచుకోవచ్చు అండి. అలవాటైపోయాం మనం కూడా. ఆరు తినకపోతే ఓట్లు అయ్యాం అది కూడా. అంటే దొంగతనానికి అంత గౌరవస్థానం ఇచ్చేసాం అనమాట. ఇంకేమున్నది ఇక్కడ అంటే, పశ్యతోహరులు కాకపోతే ఎవరు చెప్పండి? వీళ్ళు మనకు తెలుస్తూనే ఉంది. ఇంకా వాడు మైకి పట్టుకుని నేను ఓదార్చుతాను, దేశమంతా తిరుగుతాను అనగలుగుతున్నాడంటే, దొంగను ఆహ్వానించేటంత సమాజం ఉందన్నమాట. ఇంకేం చెప్తాను చెప్పండి. ఇక్కడ ఇందరు దొంగలను తిప్పుతున్నాం, చూస్తూనే ఉన్నాం ఎన్నింటి పేర్లతో ఎన్ని దొంగతనాలు చేస్తున్నారో. నేను ఉదాహరణలు చెప్పక్కర్లేదు, లోకంతో బాగా సంబంధం ఉన్న మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఏదో పుస్తకం చదువుకుని చెప్పుడు నాకేం తెలుస్తుందండి పాపం. కనుక వంచతే పరివంచతే. ఈ వంచనా శిల్పం రకరకాలుగా ఉంటుందండి. స్థాయూనాం పతయే నమః. దగ్గర వాళ్ళని పోల్చడమే మహాకష్టం అండి. ఇవాళ మన దగ్గర నంగి నంగిగా చేతులు కట్టుకుని భక్తిగా ఉన్నాడు అనుకోదు, వాడే రూపు ముంచేస్తాడు. గురువుడి దగ్గర ఇలాంటి వంచతే పరివంచతే చాలా ఉంటారు. బివేర్ ఆఫ్ శిష్యాస్ అని ప్రతి గురువు బోర్డు పెట్టుకోవాలి, ఏం చేస్తాం. అన్ని చోట్ల ఉంటారు. కానీ దొంగలు అనగానే పుగ్గల మీద ఇంత కాయ, ఇంత మీసం, గళ్ళ చొక్క, కత్తి, బొమ్మలు కావండి. ఎన్ని రూపాలతో ఉంటారు వాళ్ళు ఇక్కడ. అందుకే ఇక్కడ స్థాయునాం అంటే యజమానులకు స్వీయంగా ఉంటూ నేను లేనిపోని చెప్పట్లేదండి, శాస్త్రంలో ఉన్నవే చెప్తున్నా, లేకపోతే ఎవరినో ఉద్దేశించి అనుకుంటారు, అది బాధ నాకు. స్వామిన ఆప్తోభూత్వ తదీయ ద్రవ్యక్రయ విక్రయాది వ్యవహారేషు ఎత్ర కుత్రాపి యత్కించి ద్రవ్యాపారి వంచన్ నిత్యుచ్యతే అన్నాడు ఇక్కడ. అంటే యజమానికి స్వీయులుగా తిరుగుతూ, అంటే వాళ్ళ వాళ్ళమే అని తిరుగుతూ అతనికి సంబంధించినటువంటి ధన వ్యవహారంలో వంచన చేస్తూ అతనంతా నెమ్మదిగా ఊడ్చే వంచనా శిల్పంలో ఆరితేరిన వాళ్ళని స్థాయువులు అనాలి. అలాంటి దొంగల రూపంలోనూ దృనికి నమస్కారము. అదేవిధంగా అరణ్యాల్లో తిరిగే వాళ్ళు, అంటే బందిపోటు దొంగలు, దారి కాచి అడవుల్లో కొట్టే వాళ్ళు ఉంటారు కదా, అలా అరణ్యానాం పతయే నమః, ముష్టతాం పతయే నమః, వీళ్ళు ఆయుధాలు పట్టుకుని జిఘాగం సభ్యో అంటే హింసలు చేస్తూ తిరిగేటువంటి ముసుగు దొంగలు, ముసుగులు వేసుకుని వాళ్ళు మొహాలు జోళ్ళం చంపుతూ ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. పైగా ముష్ణతాం మాటకు మరొక అర్థం ఏం చెప్పారంటే పండిన చేలల్ని దొంగిలించువారు, అది కూడా అలాంటి దొంగలు కూడా ఉంటారు కదా, వాటిని చూపించారు. ముసుగు దొంగలు, పండిన చేలని దొంగిలించువారు, రెండూ చూపించాడు. అలాగే ప్రకృంతానాం పతయే నమః, కొందరు దొంగలు హింసించే దోచుకుంటారట వాళ్ళు, ఇంకా నెమ్మదిగా తెలియకుండా దోచుకోవడం కాదు, వాళ్ళకి పొడిస్తే కానీ తృప్తి ఉండదు, కనుక పొడిచి దోచుకునే వాళ్ళు, కొట్టి దోచుకునే వాళ్ళు, కట్టి దోచుకునే వాళ్ళు, వీళ్ళందరూ ప్రకృంతానాం పతయే నమః. వాళ్ళు ఎలా తిరుగుతుంటే ఆయుధాలు పట్టుకు తిరుగుతుంటారు, నక్తంచరద్భ్యః రాత్రులు కూడా తిరుగుతుంటారు, ఇప్పుడు పగలు రాత్రికి కూడా తేడా లేకుండా తిరుగుతున్నారు, ఇది వేరే విషయం, కానీ రాత్రి తిరిగే దొంగలు, అందుకే నిశాచరులను దొంగలకి పేరుంది. నక్తంచరద్భ్యః ఉష్ణీషిణి అంటే ముసుగులు వేసుకునే వాళ్ళు, అలాగే తలపాగాలు వేసుకు తిరిగే వాళ్ళు, గిరిచరాయ కొండల్లో తిరిగేవారు, కులుంచానాం పతయే నమః, కులుంచానం అంటే భూముల్ని దొంగిలించువారు అన్నారు, అంటే కబ్జాదారులు, ఇప్పుడు భాషలో చెప్పాలంటే గృహక్షేత్రాదాన్ని దొంగిలించేటువంటి వారు, అంటే వీళ్ళందరూ రుద్రులు అంటే వీళ్ళు శివస్వరూపులు గారు భజించేయమని కాదు అర్థం. ఇందులో ఏం చెప్తుందంటే ఇక్కడ పతయే శబ్దానికి అర్థం ఏమిటి, దీనికి అత్యద్భుతమైన వ్యాఖ్యానం సాయణాచార్యుల వారు అంటే విద్యారణుల వారు అత్యద్భుతంగా చేశారండి. అలాగే తర్వాత భాష్యకాలు భట్ట భాస్కర్లు కానీ అభినవ శంకర్లు కూడా చాలా అత్యద్భుతమైన భాష్య రచన చేశారు. వాళ్ళ భాష్యం చదువుతుంటే ఒళ్ళు పులకించిపోతుందండి, కొంచెం అర్థమైతే అయ్యో సంస్కృతం తెలియదు కదా అని బాధ కలుగుతుంది. ఎప్పుడు కొంచెం అర్థమైతే, అది కూడా అర్థం కాకపోతే సంస్కృతం తెలియకపోతే ఏమైంది నష్టం అంటాం. ఇది అంత రమ్యమైన వ్యాఖ్యానం, ఏదో అందరికీ అర్థం కాదేమో అనే బాధతో సామాన్యంగా దించుతూ ఎంత బాధపడుతున్నా పెద్దలకు తెలియాలి, అసలు అర్థం చెప్తే ఇంతమంది ఉంటారో లేదో అని భయం కూడా, ఇన్ని ఆలోచించుకుంటూ చెప్పుకునే శ్రమ ఈశ్వరుడికి తెలుసు, అందుకే తప్ప మరేమున్నది. సరే ఈ విషయంలోకి వద్దాం. దొంగలు ఇన్ని రకాలుగా వర్ణించారంటే ఈ దొంగలందరూ శివస్వరూపాలేనా, ఇది ఆలోచించవలసిన అంశం. పైగా మీరు తర్వాత తర్వాత కూడా వచ్చేటప్పుడు అల్పమైన ఉపాధులకు కూడా నమస్కారం చేస్తాడు, తక్కువ తక్కువ రూపాలతో పాగుంసభ్యాచ ధూళికణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళకి నమస్కారం, దొంగలకి నమస్కారం, వేటగాళ్లకి నమస్కారం. మన దృష్టిలో వాళ్ళందరూ అల్పులే, కానీ వాడు అనుకోడు, అంటే వాళ్ళు ఒక అహం రూప చైతన్యం ఉందా, వాడి లోపల ఈశ్వరుడు ఉన్నాడా లేదా, ఇది ఆలోచించమన్నాడు. కనుకనే దీనికి అర్థం చెప్తూ గొప్ప మాట చెప్పారు, శాఖాచంద్ర న్యాయం అండి అన్నారు పెద్దలు వారు విద్యారణుల వారు. శాఖాచంద్ర న్యాయం అంటే ఇక్కడ స్తోత్రం దొంగలకు చేయట్లేదు, నువ్వు ఆ దొంగలలో ఉన్నటువంటి అంతర్యామైన భగవంతుడు, ఆయన దొంగగాడు. ఇందాక చెప్పుకున్నాం వారి వారి కర్మల్ని అనుసరించి వారి బుద్ధుల్ని ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే ఒక దొంగ నీ ఇంటికి వచ్చాడు అంటే నీ ఇంటికి రావాలని దొంగను ఎవడు ప్రేరేపించాడు, ఇది ఆలోచించాలండి, ఇది ఆలోచన చేయాలి. నీ ఇంటికి రావాలని ఎందుకు ప్రేరేపించాడు, చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న నగర పొలిమేరల్లో కాలనీ ఉంది, ఆ కాలనీలో దొంగలు పడ్డారు, మొదటి ఇంట్లో పడ్డారు, రెండో ఇంట్లో పడ్డారు, చివరింటి వాళ్ళకి తెలిసిపోయింది, భయపడిపోయారు, పారిపోవడానికి లేదు, గుండెలు గుప్పెట్లో పట్టుకుని శివనామం చేసుకుంటున్నారు. సరిగ్గా చివరి ఇంటికి ముందు ఇంటి దాకా వచ్చి ఏమనుకున్నారో వెనక్కి వెళ్ళిపోయారండి, వాళ్ళకి ఆ బుద్ధి అలా తిప్పారు. అందుకే బాధించేవాడు నిన్ను బాధించకుండా ఉండడం కోసం ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే అన్ని బుద్ధులు ఎవడి చేతిలో ఉన్నాయో వాడు క్షత్రాణాం పతయే నమః తస్కరాణాం పతయే నమః, గనక ఆ తస్కరుడు నిన్ను బాధించకుండా వాడు బుద్ధిని వెనక్క తిప్పగలడు పరమాత్మ, ఎందుకు ఆరాధించాలి. అలాగే పతి అంటే పాలించువాడనే కాదు నిగ్రహించువాడు, పతి శబ్దానికి నిగ్రహించేవాడు పాలించేవాడు రెండు అర్థాలు, ప్రభువు రెండూ చేస్తాడు కదా, కానీ దొంగలకి ప్రభువు అంటే అర్థం ఏంటంటే దొంగల్ని నిగ్రహిస్తాడు, వాడిని వైపు రాకుండా వెనక్కి తిప్పగలడు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో స్వయంగా చెప్పగా విన్నది, ఒకటి మీకు చెప్పాను, ఇంకోటి జరిగిందండి. ఆ ఇంట్లో ఒక తల్లి ఒక పిల్లాడు ఉన్నారు, ఇంకెవరు లేరు, మిగిలిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారు. ఏమిటో పట్టపగలు దొంగొచ్చాడు, కట్టేశాడు, ఇంట్లో దోచుకుంటున్నాడు, కత్తి పట్టుకుని బెదిరిస్తున్నాడు. ఆ తల్లి ఒకటే అన్నది, నువ్వు భయపడకరా, కృష్ణ కృష్ణ అనుకో చాలు అన్నదిట. అనగాడు కృష్ణ కృష్ణ అన్నాడు. వాడు వెంటనే అమ్మ కృష్ణ అనుకుంటే నిజంగా రక్షిస్తాడా అన్నాడు దొంగ. రక్షిస్తాడు, ఎందుకు రక్షించడన్నారు. వెంటనే దండం పెట్టి వాళ్ళ కట్లు విప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ అంత మంచి దొంగలు ఉండారంటే వీళ్ళ అదృష్టం బాగుంది కనుక వాడికి పనిచేసే బుద్ధి పుట్టింది. అంటే ఆ దొంగలించి వచ్చేవాడికి కృష్ణుడు బుద్ధి మార్చాడే లేదా, నిజంగా చేస్తాడా, సందేహం లేకుండా ఆశ్రయిస్తే నిజంగా చేస్తాడండి. అందుకు బాధించేవాళ్ళు ఉన్న రుద్రుడికి కూడా నమస్కరించడం, ఎందుకంటే బాధించేవాడి హృదయంలో కూడా చైతన్యంగా ఉన్నవాడు ఆయనే గనక, వాడి కర్మ కొద్ది వాడిని ప్రేరేపిస్తున్నాడు గనక భగవంతుడు, నువ్వు వాడిని ప్రార్థిస్తే వాడు నీవైపు కాకుండా వెనక్కి తిప్పగలడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది ఎలాంటిదంటే కుక్కల్ని పెంచుకుంటున్న యజమాని కథ నిన్న. ఆ కుక్క నిజంగా ఇంటికి వస్తే దొంగని కరవడానికే పెడుతుంది, కానీ మనం వెళ్ళినప్పుడు కూడా కుక్క వస్తుంది. ఏం చేస్తుంది లక్షణం, వెంటనే మనవాడే కదా అని చెప్పిటా మీ లోపలికి రా అంటాడు వాడు. తోక ముడుచుకుంటూ లోపలికెళ్ళిపోతుంది. అప్పుడు మా అమ్మయ్య మా లోపలికి వెళ్తాం. అంటే ఇప్పుడు భగవానుడు ఈ దొంగలు వీటన్నిటిని కూడా టామీ లోపలికి రా అన్నట్టు పిలుస్తాడండి, తెలుసుకోండి. ఇక్కడ అందులో సందేహం లేదు, గ్రహించవలసింది. ఇదే సమయంలో ఏ యాంగిల్లో చూడాలి వేదాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని వెంటనే బయలుదేరిపోతారు రీసెర్చ్ స్కాలర్స్. ఆనాడు సమాజంలో భయపడిపోయి దొంగలకు కూడా దండం పెట్టారు, అదే రుద్రమని రాశాడు ఒక ఆయన. మనకు ఎలాగో వేమన పద్యం కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే కానీ చదువుకోలేని దుస్థితిలో ఉన్నవాళ్ళం గనక, మనకు సంస్కృత భాష్యాలు చదవలేం, తెలుగులో సనాతన సంప్రదాయం ప్రకారం రచించిన వాళ్ళు అంతకంటే చదవలేం. మనకు ఆఖరికి వాళ్ళు రచించినవే, ఎవడో డేవిడ్డో జాను వీళ్ళు రాస్తారు వ్యాఖ్యానాలు, మనం చదువుతాం. కానీ శాయనాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళు కాదు, ఇది వచ్చింది బాధ మనకి. సరే ఇందులో ఉన్న ఆంతర్యం పరిశీలిద్దాం. మన మీదకి వచ్చి దోచుకున్నాడు గనక దొంగ అంటే మీకు కోపం ఉంది. దొంగ స్కిల్ని చూడండి ఒక్కసారి, ఎంత నేర్పరి, తనకు ప్రమాదం తగలకుండా ఎంత జాగ్రత్త పడి దోచుకున్నాడు అంటే వాడి కష్టాలు పడుకున్నాయి, అవునా కాదండి. వాడి బుద్ధిశక్తిని చూడండి ఒక్కసారి, ఎంత టాలెంట్ అండి. నీ దగ్గర ఉంటాడు, నీతో మాట్లాడుతుంటాడు, నీకు చూస్తున్న వస్తువునే కాజేసిపోతాడు వాడు, ఎంత మేధావి. ఇలా ఒక దొంగ ఇంటిని దోచుకు వెళ్ళిపోయాడు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు ఆ పోలీసుల్లో పెద్ద పోలీస్ ఆఫీసర్కి బాధ్యత అప్పగించారు, నువ్వు చూసుకో ఈ దొంగ అంత పట్టట్లేదు, వాడు ఎవడో పట్టుకునే బాధ్యత నీకు అప్పచెప్పామని. వెంటనే వాడు ఆలోచిస్తాడు ఆ దొంగ ఎలా వచ్చి ఉంటాడు ఏం చేస్తుంటాడు. అప్పుడు ఆ పోలీసు బుద్ధంతా దొంగలాగా ఆలోచిస్తుంది, అవునా లేదండి. ఆ దొంగ టాలెంట్ అంతా పూజారు మన పోలీసు గారికి ఉండాలి. ఆయన ఆ టాలెంట్తో ఆలోచిస్తాడు దొంగ ఇలా వస్తాడు, బస్సు ఇలా మోసం, అప్పుడు వాడు దొంగ అయ్యాడే లేదా. అంటే పోలీసులో కూడా అదే దొంగ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఉన్న దొంగను పట్టగలడు. ఇది ఆలోచించడం మీకు అర్థమైపోతుంది. అప్పుడు దొంగతనం చేసేటటువంటి ఒకనొక నైపుణ్యము, అందుకే 64 కళల్లో అది కళ, వృత్తి కళల్లో పెట్టాడు. సమాజంలో అందరూ ఉంటారు తెలుసుకోండి, ఘోరం అఘోరం కలిసే సమాజం రెండు ఉంటాయి, ఉండవలసినదే. అంతేకాదు నీది కానిది నీ దగ్గర పేరుకుంటే భగవంతుడు ముగ్గురిని ప్రేరేపిస్తాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరైనంటే అగ్ని చోర రాజు ముగ్గురిని ప్రేరేపిస్తాడండి. ఇక్కడ నీది కానిది నీ దగ్గర పోగు చేసుకున్నాం అనుకో, ఎందుకంటే వచ్చిన ధనాన్ని మొట్టమొదటగా ధర్మబద్ధంగా దానానికి వినియోగించాలి, రెండవది ధర్మబద్ధమైన భోగానికి వినియోగించాలి. రెండిటికి వినియోగించకుండా దాచిపెడితే నాశం అయిపోతుంది అని విదురు నీతులు చెప్పాడు. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదదాతి న భుంక్తే తస్య తృతీయాగతి భవతి అన్నాడు విదురుడు. కనుకనే మనది కాని సొమ్ము ఏదైతే ఉందో అక్రమ సొమ్ము దాచిపెట్టుకుని మురిసిపోతాం, ఎప్పుడో కొడతాడు, అగ్నినే తగలబెడుతుంది, లేకపోతే దొంగలైనా దోచుకుపోతారు, లేకపోతే స్క్వాడ్ వచ్చి పట్టడమేనా జరుగుతుంది అన్నాడు. అదే రాజు అన్నాడు ప్రభుత్వం. అప్పుడు వేదంలోనే చెప్తే ఒక పరిపూర్ణమైన సమాజాన్ని ఎలా చూపిస్తుందో చూడండి ఇక్కడ. కనుక చోరుడు రాజు ఎవరి వల్ల ప్రేరేపింపబడ్డారు, వాడిని ఈశ్వరుడు ప్రేమి, వాడి ఇంటికి వెళ్ళి అంటాడు వాడు. అది అందుకే మన కర్మ కొద్దే వాడు వచ్చాడు, కానీ వాడు రూపంలో కర్మఫల ప్రదాత ఈశ్వరుడు అన్నప్పుడు వాడు కర్మఫల ప్రదాత, వాడి ద్వారా వచ్చాడు కదా ఇక్కడ. అదే సమయంలో ఆ పోలీస్ దొరికాడు. వాడు అదృష్టం, నీకు పాపం కొద్దీ దొంగ దొరికి లాక్కుపోయాడు, పుణ్యం కొద్దీ పోలీస్ వచ్చి మళ్ళీ పోయిన సొమ్ము తెచ్చాడు. మరి శివుడు ఏం చేశాడు, కొంతకాలం నీ వస్తువు పోయిందని ఏడవాల్సిన యోగం నీకు దగ్గర ఏడిపించాడు, మళ్ళీ పోలీసు రూపంలో ఆనందింపజేశాడు. ఆ పోలీసు మహా దొంగ అయితే కానీ దొంగను పట్టాడు. వాడు ఆ దొంగ తెలివితేటలు అన్నీ వేయాలి, అవునా లేదండి. ఇక్కడ అంటే ఇప్పుడు దొంగతనం చేసే తెలివినొక్కదాన్ని చూడండి, అది పోలీసు దగ్గరుంటే గౌరవించావు, దొంగ దగ్గరుంటే బాధపడ్డావు, కానీ టాలెంట్ ఒకటేగా, ఆ టాలెంట్ రుద్రుడు, దానికి నమస్కారం చేయండి అన్నాడు ఇక్కడ. అది గ్రహించవలసింది ఇక్కడ. ఆ టాలెంట్ రూపంలో వాళ్ళు అంటే ఆయన పనిచేశారు ఇక్కడ. ఇది ఈ కోణంతో పరిశీలిస్తే, అందుకే ఈ అధ్యాయం కానీ రుద్రాభిషేకం చేసే ఇంట్లో ఏ ఉపద్రవం కలగను. ఎందుకంటారంటే ఒక ఉపద్రవం కలగడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయో వాటన్నిటినీ నియంత్రించేవాడు ఈశ్వరుడు అనే భావం రుద్రంలో చెప్పారన్నది ఇక్కడ. అందుకే రోగాలు పోగొట్టేవాడు ఔషధులకు ప్రభు, అన్నములకు ప్రభు, ఇవన్నింటికి కావలసినవే దొంగలకు ప్రభు, వాడు రాకుండా కాపాడడానికి. కానీ కొందరు రాకుండా కాపాడాలి, కొందరిని వచ్చేటట్టు కాపాడాలి. ఆ పని ఎవడు చేయగలడు? ఇద్దరికి ప్రభు అయిన వాడు చేయగలడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇంత రమ్యమైన భావం ఉందండి. ఇవి తెలియకుండా దొంగలకు దండం పెట్టారు, అడవిలో ఉన్న వాళ్ళకి దండం పెట్టారంటే మరి జగతాంపతయ్య నమకి ఏమంటావు? అది అన్వయించుకోవాల్సిన విధానం. వేద హృదయం, వేద సంప్రదాయం తెలిస్తే గొప్ప అనువాకంగా మనం తెలుసుకున్నాం. అంతేకాదు ఇక్కడ తర్వాత వాటిల్లో కూడా అనేక రకాల వీరులను చెప్తున్న అరణ్యానాం పతయ నమ ఉంది, కులుంచానాం పతయ నమ, భూములు కబ్జా చేసే వాళ్ళ గురించి కూడా చెప్పారండి. ఏం చేస్తాం? ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చ నమో నమః, అంటే బాణాలు ధరించేవారు ధనుద్ధారులైన వారికి నమస్కారము. ఇక్కడ బహువచనాల్లో వస్తుంటాయి. అదేవిధంగా అల్లెత్రాటిని లాగేవాళ్ళు బాణం విడిచిపెట్టే వాళ్ళకి నమస్కారము, అంటే ధనస్సు దానికి అల్లెత్రాటి పెట్టడం, బిగించడం, ఇన్ని రకాలుగా ఉన్న రుద్రుడికి నమస్కారము. నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. అంతేకాదు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని బాణాన్ని ప్రయోగిస్తున్న రుద్రుడికి నమస్కారము. అంటే ఒక యోధుడు డిఫరెంట్ స్టేజెస్ చెప్తున్నారు. ధనస్సు తీసుకోవడం, తాడు లాగడం, బాణాన్ని ప్రయోగించడం, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ఇన్ని దశల్లో ఉన్న రుద్రునికి నమస్కారము. అదేవిధంగా విద్యద్భ్యశ్చ, లక్ష్యంపై దృష్టి పెట్టుకున్నాడు, లక్ష్యాన్ని ఛేదించిన రుద్రునికి నమస్కారము. ఇది మీరు యుద్ధపరంగా చెప్పవచ్చు, మానవుని యొక్క కర్మపరంగా చెప్పవచ్చు. ఒక పని చేయాలంటే దానికంటూ సరైన పరికరాలు, ఆలోచనలు సన్నద్ధం చేసుకోవాలి. అదే వింటికి అల్లెత్రాడు బిగించడం, బాణాలు పెట్టుకోవడం, అంటే దానికి కావలసిన సరంజామ సిద్ధం చేసుకోవడం, అన్నీ చేసి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం, లక్ష్యాన్ని ఛేదించడం, ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే. అంటే నువ్వు చేసే పనికి కావలసిన ఇవన్నీ సమకూర్చే శక్తి ఈశ్వరుడే. ఇది గ్రహించగలిగితే, లేకపోతే సమకూరుస్తాడు, ఉంటే సమర్థవంతమయ్యేటట్టు చేస్తాడు. అటువంటి రుద్రుని నమస్కరిస్తూ తర్వాత చూపిస్తున్నాడు, ఆసీనేభ్య శయానేభ్య స్వపద్భ్య జాగ్రద్భ్యశ్చ నమస్తిష్టద్భ్యో దావద్భ్యశ్చ వో నమః, నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః. ఎంత రమ్యమైన భావాలండి ఇక్కడ. ఆసీనేభ్య అంటే కూర్చున్న రుద్రుడికి నమస్కారం, ఆసీనుల కండి అంటారు కదా, అలా కూర్చున్నటువంటి రుద్రుడికి నమస్కారము. శయానేభ్య పడుకున్న రుద్రుడికి నమస్కారము, అంటే రుద్రుల్లో కూర్చున్న రుద్రుడు, పడుకున్న రుద్రుడు. స్వపద్భ్య నిద్రించే రుద్రులు, అంటే పడుకోవడం నిద్రించడం తేడా ఉందండి. శరీరం చేరబడితే పడుకోవడం, నిద్రపోతే నిద్ర. జాగ్రద్భ్య మెలకువగా ఉన్నవారు. తిష్టద్భ్య దావద్భ్య నిలబడ్డవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు. ఇక్కడి వరకు వచ్చింది కదా, ఇప్పుడు పరిశీలిద్దాం. సృష్టిలో అవస్థలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, మేము జాగ్రత్త ప్రవచనాల దగ్గర ఈ మంత్రం చదువుకుంటూ ఉంటాం. కూర్చుని రుద్రులకు నమస్కారం, నిద్రపోతున్న రుద్రులకు నమస్కారం, అలా అనుకుంటేనే సర్వం శివమయం జగత్ అనే భావన మాకు కలుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, కూర్చున్న రుద్రులు, నిద్రపోతున్న రుద్రులు, పడుకున్న రుద్రులు, పరిగెత్తే రుద్రులు ఎవరు? మీరు చూసేవాళ్ళు కాదు, మీరు కూర్చోరా? కూర్చున్నప్పుడు మనము రుద్రులు, నిలబడ్డ రుద్రులు మనమే. అంటే ఇదంతా అవతలవాడే చెప్పడం కాదు, నువ్వును. ఇక్కడ గమనించవలసింది ఏమిటో పరిశీలించండి. లోపల ఈశ్వర చైతన్యం నీకు అనుకూలిస్తున్నంత కాలమే నీ నిర్వాకాలు. ఇవాళ కూర్చోగలిగే ఎవరి వల్ల? ఆసీనేభ్య నమస్కారం చేసి కూర్చోండి. ఇవాళ ఆయన వల్లే కూర్చోగలిగాను ఇక్కడ. శయానేభ్య పడుకోగలగడం ఆయనే. ఒక ఆయన అంటాడు, కూర్చోలేను పడుకోలేనండి అంటాడు. ఎందుకంటే కూర్చుంటే వెన్ను నొప్పి, నడుం నొప్పి, పడుకుంటే పక్కల నొప్పి, ఏమైపోతారండి అవస్థ. చూస్తూ ఉంటారు లోకంలో అవస్థలు పడేవాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి నిద్రమత్తరిచ్చి నిద్ర పట్టిస్తారు, అప్పుడు హాయిగా ఉంటాడు. ఎప్పుడు? నిద్రపడితే. అది పట్టాలని ఒక యోగం ఉండాలి. నిద్రపోతే అన్ని బాధలు పోతాయి, నిద్ర రావాలా? కనుక నిద్రపోతున్న రుద్రుడికి నమస్కారం అంటే నాలో నిద్రారూపమైన చైతన్యము, నాలో కూర్చోపెట్టిన చైతన్యము, పడుకోపెట్టిన చైతన్యము ఎవరు? చిన్నప్పుడైతే పిల్లల్ని పడుకోబెట్టి జోకొట్టారు, బ్రతుకున్నంతకాలం పడుకుంటున్నావా? ఎవడు జోకొడుతున్నాడు? ఎవడు పడుకోబెడుతున్నాడు? నీ లోపల ఉన్న పరమాత్మ. ఏ ఒక్కసారి తలుచుకో. కనుక సృష్టిలో మూమెంట్స్ అన్నీ మంత్రాల్లో పెట్టాడండి. మూమెంట్స్ ఇంతకుమించి మూమెంట్ ఏమైనా ఉంటే నాకు మీరు చెప్పండి. ఒకటి కూర్చోవడం, పడుకోవడం, నిద్రపోవడం, మేలుకొనడం, పరిగెత్తడం, నిలబడ్డం, ఇన్ని రూపాలతో ఉన్న రుద్రునికి నమస్కారము. దీన్ని బట్టి ఈ మంత్రం చదువుకుంటే నా శరీరం మరణ పర్యంతం కూర్చోగలుగుతూ పడుకోగలుగుతూ నిలబడగలుగుతూ ఉండాలి. అంతేగాని ఏదో ఒక సాయం చేస్తే గానీ నిలబడలేని స్థితి ఏమిటి? అప్పుడైనా తెలుసుకోవాలి, ఇన్నాళ్ళు నేను నిలబడగలగానంటే నా నిర్వాకం కాదు. ఎందుకంటే ఇవాళ నిలబడలేకపోతున్నామంటే నీ తప్పు నొప్పుకుంటావా? ఆ ఏదో కర్మకాలిందండి అని. ఇప్పుడైతే కర్మకాలిందా? అప్పుడు కలిసి రానప్పుడేమో ఈశ్వరుడు అన్యాయం చేశాడట, కలిసి వచ్చినప్పుడు ఈశ్వరుడు న్యాయం చేశాడు అనొచ్చగా అది అప్పుడు తెలియాలి. కనుక ఇవాళ కూర్చోలేకపోతున్నప్పుడు తెలుస్తుంది ఇన్నాళ్ళు కూర్చోగలిగింది దేనివల్ల. కనుక బాగా జరిగిపోతున్నప్పుడు అంతకాలం తెలియదండి, తిరిగిపోతే తెలుస్తుంది. ఇన్నాళ్ళు హాయిగా గడిచిపోతుంది, ఏదో తెలియని ఒక వింత రోగం వచ్చి శరీరం కదలలేకపోతుంది, అప్పుడు దొరుకుతుంది హృదయంలో బాధ. అప్పుడు గమనించాలి, అప్పుడు రోగం పోగొట్టుకోవడానికి ఈశ్వరుని ప్రార్థన చేస్తాం. కానీ ఇంతవరకు రోగం రానివ్వకుండా ఇంతవరకు కాపాడువాడేవాడు. అందుకే మేలు పొందుతున్నప్పుడే ఈశ్వరుని నమస్కారం చేతనైతే, నమస్కరించడం చేతనైతే, కష్టం కలిగినప్పుడు కూడా వాడిని నమస్కరించడం చేతనవుతుంది. కనుక ఇవాళ నేను కూర్చోగలిగానంటే ఆయన అనుగ్రహం. ఒక జరిగిన సంఘటన చెప్తున్నాం. ఒక ఊళ్ళో ఒక ఆయన ఎప్పుడు సూర్య నమస్కారాలు చేసేవాడు, చాలా భక్తుడు. ఒకరోజు ఆయన నమస్కరిద్దామని ఇలా అంటూ ఉంటే చేతులు కలుసుకోలేదు చండి, పడిపోతున్నాయి. వెంటనే వైద్యము చికిత్స అయింది, వారం తర్వాత మళ్ళీ చేతులు బాగయ్యాయి. అప్పుడన్నాడు, ఇన్నాళ్ళు నీకు నేను నమస్కరించాను అనుకున్నాను, కానీ నా చేత నువ్వు నమస్కారం చేయించుకున్నావు స్వామి, నా వల్ల కాదు అన్నట్టు తెలుసుకున్నాను అని. అందుకే ఇంద్రియాలు ఉన్నప్పుడే ఆ ఇంద్రియాలను కదిలిస్తున్న స్వామికి నమస్కారం చేయాలి. ధ్రువుడు చేసింది అదే. నా నోట మాట పలికించేవాడు, నా కంట చూపునిచ్చేవాడు, నా కాలి కదలికనిచ్చేవాడు, నన్ను కూర్చోబెట్టేవాడు, నన్ను పడుకోబెట్టేవాడు, నన్ను నిలబెట్టినవాడు, నన్ను పరిగెత్తించేవాడు ఎవడో ఆ లోపల నడిపి ఆ ఈశ్వర చైతన్యానికి రుద్రునికి నమస్కారము. ఇప్పుడు పరిగెత్తేటప్పుడు కూర్చునేటప్పుడు రకరకాల అవయవాలు పనిచేస్తున్నాయి, అవునా లేదా? చేతులు, కాళ్ళు, నడుము, ప్రతి అవయవం పనిచేస్తుంది. ఈ అవయవాలన్నీ ఎక్కడున్నాయి శరీరంలో? ఇది ఎలాంటిది అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ నేను అనే ఒక భావంతో ముడిపడి ఉన్నాయి, అంతే కదండి. నేను చూశాను, నేను విన్నాను, నేనుతో ఒక్కొక్క ఇంద్రియం ముడిపడింది. కానీ ఇంద్రియ స్థానాలు వేరు, మీరు పరిశీలించారా? కన్ను చోటు వేరు, చెవి చోటు వేరు, కాలు చోటు వేరు. కానీ అవన్నీ కూడా లోపల ఒక చైతన్యంతోనే ముడిపడి తిరుగుతున్నాయి. అదేవిధంగా ఒక సభలో అనేక మంది కూర్చుంటారు, కానీ సభంతో ఒక లక్ష్యంతో ఉంటుంది. ఆ సభను నడపడానికి ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడి యొక్క నాయకత్వం సభంతా పనిచేస్తుంటుంది. అలాగే అన్ని ఇంద్రియాలు అసెంబ్ల్ అయినటువంటి చోటు సభ. ఈ సభ అయిన ఇంద్రియాలని నడుపుతూ మన హృదయంలో ఎవడున్నాడో వాడే సభాపతి. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. తర్వాత మంత్రం ఇది. సభల రూపంలో ఉన్నవాడు సభాపతుల రూపంలో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. చివరి మంత్రం అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. గుర్రముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము, గుర్రాలను నడిపే రుద్రునికి నమస్కారము. ఒక్కసారి ఆలోచించండి, ఒక గుర్రం ఎంత బాగా పరిగెత్తుతోందండి, ఎంత అద్భుతంగా వెళుతోందండి అని మెచ్చుకుంటున్నారు. సరే, కానీ ఆ గుర్రాన్ని లొంగదీసుకుని తనకు అనుకూలంగా చేసుకుని రథానికి పూంచో లేదా దాని మీద స్వారీ చేసి వెళుతున్నాడు వాడంత గొప్పవాడు చూడండి ఇక్కడ. కనుక పరిగెత్తే గుర్రం ఎంత గొప్పదో దాని పరుగుని తనకు అనుకూలంగా మార్చి చెప్పినట్టు పరుగు తీయించే రౌతు కూడా గొప్పవాడే. అప్పుడు పరిగెత్తే గుర్రానికి నమస్కరించు, దాన్ని నడిపించే రౌతుకి కూడా నమస్కరించు. ఇది సమాజాన్ని ఎలా చూడాలో చూడండి. ఇలా ప్రపంచంలో అన్ని చోట్ల రుద్రుని చూడడం అంటే ఇది. అలా పరమహంస చెప్పేట, ప్రతి చోట రుద్రుడున్నాడు. దీన్ని బట్టి ఈశ్వర సర్వభూతేషు, అదే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం. మొత్తం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, కనబడే ప్రతివాడికి దండం పెట్టు, అప్పుడు నువ్వు నా భక్తుడు అన్నాడు భగవద్గీతలో. మన భాగవతంలో కృష్ణ పరమాత్మ కపిలగీతలో చెప్తాడు ఈ మాట, ఉద్ధవ గీతలు కూడా చెప్తాడు ఇదే మాట. అలవాటు చేసుకోవాలండి. నిజంగా నేను బాధించే వాళ్ళు వాళ్ళు కూడా రుద్రుడున్నాడు అనుకో, ఘోరం అఘోరం చేసేస్తాడు. అది ఇంతవరకు తెలుసుకోండి, తప్పకుండా చేస్తాడు. అయినా నువ్వు ఇంకా నీకు బాధలు తీరలేదనుకో, ఘోరం అఘోరానికి అతీతమైన శివమేదో తెలుసుకునేటట్టు చేసి దీన్ని సాక్షీభూతంగా చూడగలిగే స్థితి చేసి ద్వంద్వాతీత స్థితిని ఇస్తాడు. ఇదేనే ఇస్తాడు. ఇది గ్రహించవలసినది. రుద్రం సారాంశం అండి ఇక్కడ. అంతేకాదు, అశ్వము అనగానే వ్యాపించి పరిగెత్తున్నది అనగా ఇంద్రియములు, కిరణములు. ఆ ఇంద్రియాల రూపంలో, కిరణాల రూపంలో ఉన్నవాడైనా, ఇంద్రియాలని కిరణాలని శాసించేవాడైనా, ఇదంతా మన శరీరం ఇలా పెట్టుకుని ధ్యానం చేసుకుంటే ఆశీనభ్య శయానభ్య ఇంద్రియాలన్నీ కొలువైనటువంటి సభ ఈ సభకి పతాయినా. ఈ సభ ఎన్ని రకాలంటే ఇంద్రియాలన్నీ కొలువై ఉన్నాయి కదా ఇందులో శరీరంలో. మన ప్రాణాలు ఎక్కడున్నాయి? అవి శరీరంలోనే. ఆలోచనలు ఎక్కడున్నాయి? అప్పుడు మూడు సభలు అయిపోయాయి. ఇంద్రియాలది ఒక సభ, ప్రాణాలది ఒక సభ, ఆలోచనలది ఒక సభ. ఇంద్రియాలకి మనకి వేదంలో ఒక మాట ఉన్నది, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నారు తెలుసు కదా. ఇప్పటికి ఎన్నిమార్లు చెప్పుకున్నామో ప్రవచనం. కంటికి సూర్యుడు, చెవికి దిక్పాలకులు, నాసిక్కి వాయువు, అలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక దేవత ఉన్నారు కదా. మన పుణ్య విశేషం బట్టి, పూర్వ పుణ్యాలు బట్టి ఆ దేవతాశక్తిని ఈశ్వరుడు పెడతాడు. అందుకే ప్రతిరోజు ఆ దేవతలకు నమస్కారం చేసుకోవాలి, వాళ్ళు వచ్చున్నారు కనుక మన పుణ్యాలు బట్టి. ఇప్పుడు ఇంద్రియాలు దేవతలైతే, ఇంద్రియాలన్నీ ఉన్న ఈ శరీరము ఇంద్రియ సభ అంటే దేవసభ, అర్థమైంది కదా. ఇందులో మంచి చైతన్యం ఉంది, ఆలోచనలు, అవే అసలు శరీరాలు నడుపుతున్న ఇంద్రియాలు. కానీ ఇంద్రియాలు కంటే గొప్పవి, అవి రాజసభ, రాజులు వాళ్ళందరూ ఇంద్రియాలు నడుపుతున్నారు. అసలు వెలుగు, ప్రకాశం, ప్రాణం, అది లేకపోతే ఆలోచన లేదు, ఇది లేదు. ప్రాణాలన్నీ ఉన్నాయి కదా, అది కనక సభ అయింది కదా. ఈ మూడు సభలు ఉన్నాయి, ఈ మూడు సభలు నడుపుతూ హృదయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వీటన్నీ నడుపుతాడు, కానీ ఈ వికారాలు ఆయనకి లేవు. అక్కడ కేవలం ఆ హృదయాకాశం దహరాకాశం అంటారు, అక్కడ ఉంటాడు వాడు. ఆ దహరాకాశంలో చిద్రూపమైన శక్తి మాత్రమే ఉంటుంది, చిత్ శక్తి, అది వాడిదే. వాడు సత్తు, వాడి శక్తి చిత్తు, కలిపితే సత్తు చిత్తు. ఈ సత్తు చిత్తు ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఒక ఆకాశం ఉంటుంది రండి, అందులో చిత్తంతా వ్యాపించిపోతుంది, దానికి చిదాకాశం అంటారు. అదే దహరాకాశ రూపిణి. ఆ దహరాకాశానికి అంతటికీ మూలమైన వాడు సద్రూపుడైన శివుడు. ఆయన చిద్రూపంగా వ్యాపిస్తూ ఈ శరీరాంతని నడుపుతూ ఉంటాడు. నడుపుతున్నప్పుడు మీరు పరిశీలించండి, ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు చేతులు ఎంత ఊపుకుంటూ వచ్చారు మీరు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎంత ఊగుతున్నాయి, ప్రాణాలు ఎంత డ్యాన్స్ చేస్తున్నాయి. కాబట్టి దేవసభ ఒక నాట్యసభ, కనకసభ మరొక నాట్యసభ, రాజసభ మరొక నాట్యసభ, వీటన్నిటికీ మూలంగా వీటన్నిటి ఆడిస్తున్నవాడు అసలు నటరాజు చిత్సభలో ఉన్నాడు. ఇదంతా కలిపితే సభ, ఇదే చిదంబర రహస్యం, మరొకటిలాదు కాదు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన సభలన్నీ చిదంబరంలో ఉన్నాయి, మీరు పరిశీలించండి. రాజసభ, దేవసభ, కనకసభ, చిత్సభ అని ప్రధానంగా నాలుగు సభలు, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడున్న నటరాజుని చూడాలి. మీరు వెళ్ళేటప్పుడు పెద్ద రాజసభ కనబడుతుంది, దేవసభ కనబడుతుంది, ఒక్కొక్కటి లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి కనబడుతుంది. చిత్సభ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఇవన్నీ దాటి వెళ్ళిపోయారు మీరు, ఇంకేం కనబడట్లే. చిత్సభలో నటరాజు స్వామి వారు ఒక్కరే కనబడుతుంటారు, పక్కన శివకామసుందరి ఉంటుందండి ఆ తల్లి ఇక్కడ. ఇది గమనించమని చెప్తున్నాడు. అలాగే శరీరంలో ఇది ఆడుతోంది దేవసభ, ధ్యానం చేయి, లోపలికెళ్ళు, ఆలోచనలు, ప్రాణం, వీటన్నిటిని కదిలించి అసలు సభలోకి వెళ్ళు, ఆ హృదయాకాశం చూడు, అదే దహరాకాశం. ఆ దహరాకాశంలో చిచ్చక్తి వ్యాపించిపోయింది, వ్యాపించిన చిచ్చక్తి దహరాకాశ రూపిణి. ఆ చిచ్చక్తి ఎవడదో వాడు సద్రూపుడైనటువంటి శివుడు. అందుకే శివుడు నటరాజు, నాట్యం అమ్మ, నటరాజు శివుడు. ఆలోచించండి, ఆయన నటరాజుని టైటిల్ నాట్యం వల్ల వచ్చింది, కనుక మా శివుడికి గుర్తింపు అమ్మ వల్లే వచ్చిందన్నాడు ఇక్కడ. ఆ చిచ్చక్తి ఆవిడ దహరాకాశ రూపం, అదే శ్రీచక్రం, అదే వియచక్రం, నటరాజ స్వరూపమే శ్రీచక్రం. ఇది తెలిస్తే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అనే మంత్రంలో ఆసీనభ్య అనుచున్న మూమెంట్స్ ప్రపంచమంతా నాట్యమే. మన బ్రతుకు నిత్య నృత్యం, అవునా కాదండి? పొద్దుట్లో వచ్చిందని చెప్పడం వరకు ఎంత డ్యాన్స్ చేస్తుంటారో మీరు ఆలోచించండి. ఇక్కడ ఇంటికి పనావిడ వచ్చినప్పుడు డ్యాన్సు, ఎవరైనా మనతో వచ్చి ఇంకోటి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు జాగ్రత్త, అదొక భంగిమ. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అండి, ఈ నవరసాలు నిత్యం అభినయిస్తూనే ఉన్నాం. ఇన్ని నవరసాలు నడవడానికి కారణం చిద్రసస్వరూపుడైన ఈశ్వరుడే, కనుక ఇన్నిటిలో ఆయన్నే చూడడం. కనుక ప్రతి కదలికలో ఉన్న పరమాత్మను చూడు, కదలిక నాట్యం, కదలించేవాడు శివుడు, కదలికలో పరమేశ్వరుని చూడడమే నటరాజ దర్శనం. అది ఆశీనేభ్య నుంచి మూమెంట్స్ చెప్తూ అవన్నీ జరిగే సభను చూపిస్తూ సభాపతిని దర్శింపజేశారు. అందుకే మన శరీరంలో ఉన్న ఈ క్షేత్రపతి అయిన పరమాత్మను దర్శించడం కోసమే క్షేత్రం ఏర్పడుతుంది. ఇది చిదంబర నటరాజ దర్శనం. ఇవాళ ధన్యులమయ్యో మనందరం. ఇది సభాపతి అనేది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అని శివునికి నమస్కారం చేసుకుంటూ తర్వాత అనువాకాల ప్రస్తావన రేపు తెచ్చుకుందాం. అయ్యా ఇప్పటికి మూడు అయ్యే, ఇంకా 8 అవుతాయా రేపు ఎల్లుండి? వాడిష్టం, మనకేముందండి, అయి తీరతాయి, అందులో సందేహం లేదు. రేపు మనం తిరిగి సమావేశం అవుదాం. స్వస్తి.